वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजनालिने
नमो पंकजनेत्राय
नमस्ते पंकजांगे हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे ओम अज्ञानापि निरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः वाञ्छाकल्पतरुभयश्च कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की श्रील प्रभुपाद की गुरु महाराज की हरे कृष्ण కొన్ని ఆదివారాల కిందట మనం నామాపరాధి గురించి చర్చించాం. ఎవరికైనా గుర్తుందా? చాలా నెల కిందట మనం జూలై ఆగస్టులో ఆ టాపిక్ స్టార్ట్ చేశాము. నామాపరాధి 10 offenses అగెన్స్ట్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. తర్వాత జన్మాష్టమి, రథయాత్ర, రాధాష్టమి, ఆ తర్వాత మనం ఆ టాపిక్ కంటిన్యూ చేయలేదు. అయితే ఈ మధ్యనే చాలా మంది ఈమెయిల్స్ పంపిస్తున్నారు, మాతాజీ ఆ టాపిక్ కంప్లీట్ చేయండి. సో నేను అనుకున్నాను ఈరోజు మనం అదే టాపిక్ ఎక్కడైతే మనం ఆపామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము. కానీ చాలా కాలం గ్యాప్ వచ్చిందని ఒక్కసారి మీ అందరికి రీక్యాప్ ఇస్తూ మనం ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము. అయితే ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది. సత్యుగం, ద్వాపర్, త్రేత, కలియుగం. సత్యుగంకి యుగ ధర్మం ఏంటి? తపస్య చేయడం. ఆ రోజుల్లో మునీలు, ఋషులు పర్వతాలపైన కొండెక్కి ఒక కాలం మీద తపస్య చేసేవారు. తర్వాత వచ్చింది త్రేతాయుగం. త్రేతాయుగం తాలూక యుగ ధర్మము యాగాలు చేయడం. సో మనం విన్నాము శ్రీరాముడు ఎలా సీతామాత ఒక బంగారు మూర్తి తయారు చేసి యజ్ఞం చేశారు. అశ్వమేధ యాగాల గురించి కూడా మనం చాలా విన్నాము. తర్వాత వచ్చిన యుగము ద్వాపర యుగం. ద్వాపర యుగంలో యుగ ధర్మము అర్చన చేయడం. అని ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. కలియుగం తాలూక యుగ ధర్మము హరినామ సంకీర్తనం. ఎందుకంటే ఈ యుగంలో తపస్య చేయడం అనేది కష్టం, యాగాలు చేయడం అంటే కష్టం, అర్చన చేయాలంటే చివరికి టైం కూడా ఎవరికి లేదు, ఫాస్ట్ లైఫ్. సో మన కోసం, ఈ కలియుగ జీవుల కోసము భగవంతుడు ఈ కలియుగానికి యుగ ధర్మం ఏం పెట్టారంటే హరినామ సంకీర్తనం, భగవంతుడు తాలూకా నామ సంకీర్తనం చేయడం. ఏంటా నామము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. చాలా సింపుల్ గా ఉంది. అయితే ఎవరైనా ఆలోచించవచ్చు, ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు మనం ఈజీగా భగవంతుడిని చేరగలుగుతాము. ఇక్కడ చేయవలసింది ఏమి లేదు. కలియుగంలో మీరు యాగాలు అవసరం లేదు, తపస్సు అవసరం లేదన్నారు, పూజ వ్రత ఏం అవసరం లేదన్నారు, భగవంతుడి తాలూకా నామం తీసుకోండి అన్నారు. అలాంటప్పుడు చాలా సులభం, భగవంతుడి తాలూకా నామం తీసుకోండి. కానీ భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు? ఇంత సింపుల్ గా ఉంటే యోగ ధర్మము, ఎందుకంటే దీని వెనక కండిషన్ సప్లై ఉంది. జస్ట్ లైక్ న్యూస్ పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు దీంతో పాటు ఇది ఫ్రీ అది ఫ్రీ కానీ చాలా చిన్న ఫాంట్ లో కింద ఉంటుంది కండిషన్ సప్లై. అప్పుడు మనకు తెలుస్తుంది ఓహో దీనికి ఈ కండిషన్స్ ఉన్నాయని. అలానే ఈ యొక్క కలియుగంకి యుగ ధర్మ చెప్పారు హరినామ సంకీర్తనం. భగవంతుడి దాలో ఒక నామ జపం చేయండి, ఉద్ధరిస్తారు మీకు, మోక్షమా లేదంటే భగవద్ధామ అని తిరిగి వెళ్తారు. కానీ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే అపరాధ రహితం నామజపం ఉండాలి. అపరాధం అంటే మనం ఎటువంటి తప్పు చేయకూడదు, అఫెన్స్ చేయకూడదు. అపరాధ రహితంగా నామజపం చేస్తేనే ఈ నామ తాలూకా ఒక ప్రతిఫలం, ఈ నామ తాలూకా ఒక ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అందు గురించి ఈ నామ అపరాధం, ఈ 10 నామ అపరాధాలు దేని గురించి అయితే మనం ప్రతిరోజు మనలో పారాయణ చేస్తాం, ప్రతిరోజు చేస్తాం ఆ నామ అపరాధాలు. సో ఈ నామ అపరాధాలు ఏంటి, వాళ్ళని మనం ఎలా అవాయిడ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అందు గురించి ఈరోజు మనం వివరంగా ఒక్కొక్క నామ అపరాధం గురించి చర్చిద్దాం. ఇంగ్లీష్లో అపరాధంకి అఫెన్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే అఫెన్స్, అఫెన్స్ అంటే గోయింగ్ అబౌట్ ద ఫెన్స్. దాని అర్థం ఏంటంటే మనం భక్తి తాలూకా ఈ ఫెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. సో భగవంతుని తాలూకా నామం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, భక్తి చేస్తున్నాము, భక్తి జీవితంలో ముందుకెళ్తున్నాము. కానీ ఎప్పుడైతే అఫెన్స్ చేస్తామో అప్పుడు ఆ భక్తి ఫెన్స్ నుంచి మనము బయటికి పడిపోతాం. సో అందుకు నుంచి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరాధం అనేది మనము చేయకూడదు. చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతంలో అంటారు, ఆయన అంటారు, తారు మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన, నిరపరాధ నామలియే పాయే కృష్ణ ధన్. తార మధ్య సర్వశ్రేష్ఠ అంటే అన్ని నవవిధ భక్తులు ఉన్నాయి, శ్రవణం కీర్తనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం, ఈ అన్ని ఒక నవవిధ భక్తిలోని శ్రేష్టమైన భక్తి ఏంటి, నామ సంకీర్తనం, భగవంతుడి తాలూకా నామం తీసుకోవడం. కానీ తర్వాత లైన్లో చైతన్య మహాప్రభు అంటారు, నిరపరాధ, నిరపరాధ అంటే మీరు నామ జపం చేస్తున్నారు చాలా బాగుంది, అపరాధం లేకుండా చేస్తే పాయే కృష్ణ ప్రేమ ధన్ ధన్, మీకు కృష్ణ తాలూకా ప్రేమ అనేది దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది, ఎప్పుడైతే మీరు నిరపరాధంగా చేస్తారు. తర్వాత అంటున్నారు, బహుజన్మ కరేజది, బహుజన్మ కరేజది శ్రవణ కీర్తన్ తావు పాబేనే. ఆ బహుజన్మ నుంచి మీరు హరినామ సంకీర్తనం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, కీర్తనం చేస్తున్నారు, కానీ అపరాధంతో నిండి చేస్తున్నారు అనుకోండి, బహుజన్మ చేసినప్పుడు కూడా తవే, కానీ మీరు ఏం మీకు దొరకదు, కృష్ణ పాద ప్రేమ ధన, కృష్ణ తాలూక పాదాలు ఒక ప్రేమ ధన మీకు దొరకదు, ఎందుకంటే మీరు అపరాధం చేస్తున్నారు. సి ఎలా అయితే ఒక మొక్కని మనం పెంచాలంటే ఆ మొక్కలో మనం కొంచెం నీళ్ళేస్తాము, ఆ మొక్కకి సూర్య తాలూక కిరణాలు దొరకాలి, అప్పుడు ఆ మొక్క చక్కగా పెరుగుతుంది. సో మొక్క పెరుగుతుంది బాగానే ఉంది, కానీ ఒక్కొక్కసారి మనం చూస్తే ఆ మొక్క పక్కనే పిచ్చి మొక్క కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, పిచ్చి మొక్కలు తీసేస్తాము. ఆ పిచ్చి మొక్కల్ని అలానే వదిలేస్తే ఏమవుతాయి, మన మొక్కతో పాటు అది కూడా పోషించడం అవుతున్నాయి, అది కూడా పెద్ద అవుతాయి, మొత్తం మీద ఏమవుతుంది, అది ఆ మొక్కని చోక్ చేసేస్తుంది. అలానే ఎప్పుడైతే మనం అపరాధం ఉంచేస్తున్నాము అని జపము 16 ఎందుకు 64 అయినా చేసేస్తున్నాము, కానీ అపరాధంతో కూడి చేస్తున్నాం అనుకోండి, చివరికి మనం చోక్ అయిపోతాం. ఎందుకంటే అపరాధంతో కూడి చేస్తే దాని ఫుల్ ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏం మాతాజీ భగవంతుడి తాలూకు నామం అంతేనా, ఇంతేనా పవర్ఫుల్, కొంచెం అపరాధం చేస్తేనే ఆ మాత్ర దాని ఎఫెక్ట్ పోతుందా, దాని ఎఫెక్ట్ పోదు, అది కంప్లీట్గా 100% దాని ప్రభావం చూపిస్తుంది. కానీ మీరేం చేశారంటే దాన్ని కప్పేశారు. ఎలా అయితే సూర్యుడు తన కిరణాలు ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది, మీరు వర్షం వచ్చినప్పుడు కూడా సూర్య తాలూక సన్లైట్ 100% ఉంటుంది. సూర్యుడు ఓహో ఈ రోజు వర్షం వచ్చింది నేను కొంచెం రేజ్ తగ్గించాలని, కొంచెం తగ్గించడం పెంచడం ఉండదు, అది 100% తన రేజ్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మేఘాలు వచ్చేస్తాయి ఫ్రంట్ లో, సూర్య తరక కాంతి మనకి కనిపించదు. అలానే ఎప్పుడైతే మనం జపం చేస్తున్నామో భగవంతుడి తాలూ ఒక నామ ఒక ప్రభావం అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం చేసిన అపరాధంతో దాన్ని కప్పేస్తున్నాం. ఎప్పుడైతే దాన్ని కప్పేస్తామో దాని ఒక పూర్తి ప్రభావం మన మీద అది చూపించదు. అందుగురించి మనం చాలా చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మన భక్తి జీవితంలో బ్యాక్ బోన్ అనేది మన జపమే. మనం ఎలా జపం చేస్తున్నాం అదే మన భక్తి జీవితం తాలూక బ్యాక్ బోన్. ఆ జపమే అపరాధంతో కూడి చేస్తే ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము? ఇది ఎలా ఉందంటే మన కార్లో GPS లో ఏదో ఒక అడ్రస్ సెట్ చేసి వెళ్ళినప్పుడు ఆ అడ్రస్ రాంగ్ గా సెట్ చేశారనుకోండి, మనం ఎంత చక్కగా డైరెక్షన్ ఫాలో అయినప్పుడు కూడా మనం రాంగ్ అడ్రస్ కి వెళ్ళిపోతాం. మనం జపం అనేది కరెక్ట్ గా చేస్తున్నాం, అదే ఒక సిస్టమ్. భగవంతు తాలూకా నామ జపం, జపమాలలో చేతేసి తిలక ధరించి తులసి ఈ పూసలేసుకొని హరే కృష్ణ మహామంత్రమే చేస్తున్నాం, మళ్ళీ గాయత్రి మంత్ర ఆ మంత్ర ఏమి చే కరెక్ట్ కలియుగ మంత్రమే చేస్తున్నాం. కానీ అడ్రస్ కొంచెం రాంగ్ ఉంది, ఎందుకంటే అపరాధంతో కూడి చేస్తున్నాం. అందుగురించి భక్తి జీవితంలో మనం ముందుకి వెళ్ళాలంటే అపరాధం చేయకూడదు. ఆ 10 నామ అపరాధాలు మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. నామ అపరాధం లేకుండా చేస్తే భగవంతుడు తాలూకా ఒక్క నామం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. చరిత్రంలో మనం చూస్తాము, అజామిల్ ఒక కథ చూస్తాము. అజామిల్ ఎన్నిసార్లు జపం చేశారు చైతన్య? 64 రౌండ్స్ చేశాడా? ఒక్కసారి ఏం చెప్పాడు తను? ఏం చెప్పాడు వినబడట్లేదు. ఓం నమో నారాయణ్ కూడా కాదు, నారాయణ్ అంతే సింపుల్ గా. ఒక్కసారి నారాయణ్ చెప్పినప్పటికి ఏమైంది? విష్ణుదూతాలు వచ్చేసాయి. మనం ఇక్కడ 16 రౌండ్స్ చేస్తున్నాం కానీ ఎటువంటి ఎఫెక్ట్ రావట్లేదు. ఎందుకంటే అపరాధ రహితంగా చేశారు. అది చాలా ఇంపార్టెంట్. అజామిల్ చేసినప్పటికీ యాక్చువల్గా తను భగవంతుడిని కూడా పిలవట్లేదు. తను ఎవరిని పిలుస్తున్నాడు? తన కొడుకుని పిలుస్తున్నాడు. తన కొడుకు పేరు నారాయణ్. సో తన కొడుకుని పిలిచినప్పటికీ కూడా భగవంతుడి తాలూకా దూతాలు వచ్చేసాయి. మీరు అజామిల్ ఒక చిత్రపటంలో గమనించండి, ఇక్కడ ఉందా మన టెంపుల్లో భగవంతుడి తాలూకా 4 దూతాలు ఉంటాయి ఆ చిత్రపటంలో. అండ్ యమదూతాలు 3 ఉంటాయి. చూసారా? యమదూతలు ఎందుకు 3 ఉన్నాయి? భగవంతుడి తాలూకా దూతలు ఎందుకు 4 ఉన్నారు? ఎందుకంటే నారాయణ 4 అక్షరాలు. సో వచ్చేసారు 4 దూతాలు తన్ని కాపాడడానికి. అండ్ యమరాజ్ తాలూకా 3 దూతాలు ఉన్నాయి. ఎందుకు? మనసావాచ కర్మని పాప కార్యక్రమాలు చేశాడు, అందుకోసం 3 వచ్చేసారు తను పట్టుకోవడానికి. మనకి 4 వస్తారండి, ఎందుకంటే మన పాప కార్యాలు 3D కాదు, 4D. మన కోసం 4 వస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ తన కొడుకుని పిలిచినప్పటికీ కూడా ఏమైంది? వెంటనే విష్ణుదూతాలు వచ్చేసారు. సో మనం ఒకటి అడగొచ్చు, మాతాజీ తన ఇంటెన్షన్ కరెక్ట్ కాదు కదా, తను భగవంతుని పిలవలేదు కదా, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందేమో, నారాయణ్ ఇంటెన్షన్ కరెక్ట్ లేదు కదా. యాక్చువల్గా భగవంతుడు చాలా దయనీయుడు. మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయమో అని అనుకుంటారు, పర్వాలేదు ప్రొనౌన్సియేషన్ బాగాలేనప్పుడు కూడా భావం చూడాలి కదా, భావంతో పిలిచాడు. మనం ఎప్పుడైతే భావంతో పిలవలేదనుకోండి అప్పుడు భగవంతుడు అంటారు, పోనీ భావం లేకపోయినా నామం కరెక్ట్గా ఉచ్చరించారు కదా, ఆయన ఎల్లప్పుడు చూస్తారు మనల్ని ఎలా కాపాడాలని. కానీ అజామిల్ ఒక దీంట్లో మనం చూస్తే ప్రొనౌన్సియేషన్ బాగుంది అనుకోండి, కానీ తను పిలవడం ఇంటెన్షన్ వేరేగా ఉంది. అంటే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఎవరైతే తపిస్తూ భగవంతుడిని పిలుస్తారో భగవంతుడు వెంటనే వస్తారు. మన దాంట్లో ప్రొనౌన్సియేషన్ బాగుండొచ్చు, మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తాం, మన ఇంటెన్షన్ కూడా బాగానే ఉంది, అని మనం దీక్ష తీసుకున్నాము, 16 మాల చేస్తున్నాం, ఇంటెన్షన్ బాగుంది, ప్రొనౌన్సియేషన్ బాగుంది, కానీ భగవంతుడు రావట్లేదు. ఎందుకంటే మనలో తపన లేదు. తను నారాయణ్ అని పిలిచినప్పుడు కంప్లీట్ ఫేత్ తో తపనతో పిలిచాడు, భగవంతుడిని కాదు తన అబ్బాయినే, కానీ కంప్లీట్ ఫేత్ నారాయణ్ అని పిలిచినప్పుడు తను వస్తాడు అని. మనకు ఆ ఫేత్ ఉందా? 16 రౌండ్స్ చేసినప్పుడు కూడా ఫేత్ లేదు, ఒక నామంకి కూడా కృష్ణుడు వస్తాడని ఫేత్ లేదు. ఏదో యాంత్రికంగా మనము జపం చేసుకుంటున్నాం. తప్పన లేదు. మనం ఎంతో మంది అండి జపం చేసినప్పుడు ఏడుస్తూ జపం చేస్తున్నారు, ఓ కృష్ణ ఓ రాధారాణి నాకు నీ సేవ కావాలి, ఓ కృష్ణ ఓ రాధారాణి మమ్మల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి కాపాడండి. ఎంతమంది రోదిస్తున్నారు. భగవంతుడు తాలూకు నామంలో చాలా పవర్ఫుల్ పవర్ ఉంది. మీరు అది వెటకారంతో చెప్పినా, ఊరికి ఎవరికి సంబోధిస్తూ చెప్పినా, లేదంటే పొరపాటుని చెప్పినా, యాక్సిడెంట్గా చెప్పినా దాని అఫెక్ట్ అయితే ఉంటుంది. శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో 2వ అధ్యాయ 14వ శ్లోకం ఈ అజామిల యొక్క వృత్తాంతం వచ్చినప్పటికీ ఆ విష్ణుదూత యమదూతలు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఆ యమదూతలు చెప్తున్నారు, ఎక్స్క్యూజ్ మీ, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, ఇతను చాలా పాపాలు చేశారు, మీరేంటి ఇలా కనిపిస్తున్నారు ఇక్కడ, ఇతను ఏం గొప్ప భక్తుడు కాదు. ఆ విష్ణుదూతలు అంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, ఇతను నారాయణ పిలిచాడు. అంటే నారాయణ పిలిస్తే ఏమవుతుంది, తన అబ్బాయిని పిలిచాడు. అప్పుడు ఆ విష్ణుదూతలు చెప్తున్నారన్నమాట, సంకేత్యం పారిహాస్యం వా, సంకేతం సంకేతం పారిహాస్యం వా, స్తోభం హేళనం ఏవచ వైకుంఠ నామగ్రహణం. వైకుంఠ నామగ్రహణం, ఎలా వైకుంఠ నామగ్రహణం చేశారు, సంకేతం ఊరికే ఏదో చూపించడం, పారిహాస్యం ఏదో నవ్వుతూ చెప్పడం. సి సంకేతం అంటే ఒక్కొక్కసారి మనం భగవంతుడి తాలూకు నామ పిలవట్లేదు, ఊరికి ఎవరికో చెప్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, శ్రీనివాస్ నగరా, శ్రీనివాస్ నగర్ భగవంతుడి తాలూకు పేరు శ్రీనివాస్. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, రామ్ గలి, అంటే మా ఇల్లు అక్కడే ఉందండి రామ్ గలి దగ్గర. మీరు భగవంతుడిని పిలవలేదు, సంకేతం ఏదో చూపించారు, ఇక్కడ రామ్ గలి ఉందండి, ఇటు ఇక్కడ శ్రీనివాసపురం ఉందండి అంతే. పారిహాస్యం ఏదో నవ్వుతూ, అంటే ఒక్కొక్కసారి వెటకారంతో వచ్చేసారు వీళ్ళు, హరే కృష్ణ వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఏదో ఇలా నగర సంకీర్తం చేసుకుంటూ వచ్చారు, హరే కృష్ణ వాళ్ళు వచ్చారు, ఏదో ఇస్తారు, ఓ హరే కృష్ణ వాళ్ళు వచ్చారు క్యాలెండర్ పట్టుకొని అంతే. పారిహాస్యం ఏదో, కానీ అది క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట భగవంతుడు. స్తోభం, స్తోభం అంటే ఒక్కొక్కసారి మనం చూస్తాము మ్యూజికల్ కాన్సర్ట్స్, కొంతమంది ప్రొఫెషనల్ సింగర్స్, అదిగో అలదిగో శ్రీ హరివాసము, ఆ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత మాసాహారమైన చేస్తారు, మత్తు పనులని తాగుతారు గ్యారంటీ లేదు, కానీ ఆ కాన్సర్ట్ పాడారు, ఫినిష్, అక్కడ రికార్డ్ అయిపోయింది, నామజపం చేశారు అని. స్తోభం ఊరికే ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కోసం. హేళనం, హేళనం అంటే అమ్మయ్యా అంటారు మనకు, ఒకసారి కృష్ణ అంతే, యాక్సిడెంట్గా అయ్యో రామా మర్చిపోయారా, అలా ఎలా మర్చిపోయారు, ఏదో ఒకటి మాట్లాడినప్పుడు అంతే, యాక్సిడెంట్గా చెప్పారు అయ్యో రామా ఓ కృష్ణ, లేదంటే అయ్యో నాయన నారాయణ కాపాడు అంతే, ఫినిష్. వెంటనే దాన్ని రికార్డ్ చేసుకుంటారు. సో ఏమంటున్నారు, సంకేత్యం పారిహాస్యం వా, స్తోభం హేళనం ఏవచ వైకుంఠ నామగ్రహణం. పొరపాటుని కూడా ఎవరైనా వైకుంఠ నామగ్రహణం, భగవంతుడి తాలూకు నామం తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, అశేష అఘాహరం విధు. అశేష అంటే అశేష, మనం పూర్వంలో చేసిన పాప కార్యక్రమాలు, ఈ జన్మమే కాదు పూర్వ జన్మలో చేసిన పాప కార్యక్రమం అన్ని ఒకేసారి ఏమవుతుంది, అఘాహరం. అఘ అంటే పాపం, హరం అంటే పోతాయి. అఘ అంటే గుర్తుందా, కృష్ణలీలలో అఘాసురు గురించి విన్నాం కదా, అఘాసురు అంటే ఎవరు, సిన్ పర్సానిఫైడ్, పాపంతో నిండి ఉన్న అసురుడు, అందుగురించి తన పేరు అఘాసురు. సో అఘాహరం, అశేష అఘాహరం విధు. విధు అంటే గొప్ప గొప్ప పండితులు కూడా ఇదే చెప్తున్నారు అని. ఇదంతా ఎవరు చెప్తున్నారు, విష్ణుదూతాలు యమదూతలతో చెప్తున్నారు. మాకేంటి మీరు ఇలా చెప్తున్నారు, ఇది కరెక్ట్ అడ్రస్కి మేము వచ్చామండి, ఎందుకంటే తన పొరపాట్లైనా యాక్సిడెంట్గా అయినా పారిహాస్యంతో అయినా ఒక్కసారి వైకుంఠ నామగ్రహణం, ఒక్కసారి భగవంతుడి తాలూకు నామం తీసుకున్నాడంటే తనకి వెంటనే పాపాల నుంచి విముక్తులవుతాడు. సో ఊహించండి ఎంత పవిత్రంగా ఉంది స్వామి యొక్క పేరు, అండ్ స్వామి యొక్క పేరులో ఎంత శక్తి ఉంది. ఈ కలియుగంలో భగవంతుడి తాలూకు నామం తీసుకుంటే సరిపోతుంది, కానీ మనకి ఎందుకు కృష్ణ ప్రేమ అనేది దొరకట్లేదు, ఎందుకంటే మనం అపరాధం చేస్తున్నాం. అపరాధం చేస్తే ఎంత జపం చేసినప్పటికీ కూడా దాని ఒక అఫెక్ట్ ఉండదు. మాకు ఎలా తెలుస్తుంది మాతాజీ మేము అపరాధం చేస్తున్నామని? మాకెవరు చెప్తారు? మేము మామూలుగా జపం చేస్తున్నాం అంతే, మాకెవరు చెప్తారు అపరాధం? ఎవరు చెప్పే అవసరం లేదు. దానికి ఒక 3-పాయింట్ టెస్ట్ ఉంది, మీరే చేసుకోండి. ఆ 3-పాయింట్ టెస్ట్ ఏంటి? ఒకటి, జపం చేసినప్పటికీ కూడా మీ భౌతిక కోరికలు పెరుగుతున్నాయి, అయితే అపరాధం చేస్తున్నారు. సెకండ్ పాయింట్ టెస్ట్, ఎవరికైనా భక్తుల్ని చూస్తే విమర్శించాలనిపిస్తుంది, ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో ఒక దోషాలు కనిపిస్తున్నాయి. సెకండ్ పాయింట్ టెస్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? భౌతిక కోరికలు పెరుగుతున్నాయి. సెకండ్ పాయింట్ ఏంటి? భక్తుల్ని చూస్తే విమర్శిస్తున్నా, మనకేదో ఒక దోషం కనిపిస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి జపం మీద ఆసక్తి కలగట్లేదు. ఇప్పుడు ఒకసారి టిక్ చేసుకోండి, ఈ 3 పాయింట్స్ ఎవరిలో కనిపిస్తున్నాయి? దాని అర్థము మనం అపరాధము చేస్తున్నాం. జపం పట్ల ఆసక్తి పెరగట్లేదు, భౌతిక విషయాలు పైన కోరికలు తగ్గట్లేదు, అండ్ ఎప్పుడు చూసినా అందరిలో దోషాలే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ లో ప్రాబ్లం ఉంది, ఆ భక్తుల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ భక్తుల్లో ఆ ప్రాబ్లం. దాని అర్థం ఏంటంటే మనం భగవంతుడి తాలూకా నామం తీసుకుంటున్నాము, కానీ ఆ నామం అపరాధంతో. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అంటారు, ఎవరైనా పర్ఫెక్ట్ గా జపం చేస్తున్నాడంటే కృష్ణుడు ముఖాముఖి కనిపిస్తాడు. కనిపిస్తున్నాడు ఎవరికైనా? కనిపించట్లేదంటే అపరాధం చేస్తున్నారు. సింపుల్, కృష్ణ అనినప్పుడు తను వస్తాడు. అపరాధ రహితంగా నామం తీసుకుంటే, నిరపరాధంగా నామం తీసుకుంటే వెంటనే కృష్ణుడు కనిపిస్తాడు. కానీ కనిపించట్లేదు, దాని అర్థం మనం ఎక్కడో అపరాధం చేసుకున్నాం. అందుగురించి భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఈ 10 నామ అపరాధాలు ఏంటి? సి, ఎవరైనా ఆలోచించవచ్చు, ఈ 10 నామ అపరాధాల్లో మనం జపం చేసినప్పుడైతే చేయట్లేదు. 10 నామ అపరాధాల్లో మొట్టమొదటి అపరాధం ఏం చెప్పండి? ఎవరైతే భగవంతుడు ఒక సేవలో వాళ్ళ జీవితాన్ని దారిపోశారు, అలాంటి భక్తుల్ని విమర్శించడం. ఇప్పుడు మీరు ఆ 10 నామాపరాధాలు ఒకసారి పారాయణ చేసినప్పుడు కూడా ఒక అపరాధం కూడా జపం చేసినప్పుడైతే చేయట్లేదు. 24 అవర్స్ లో మన జపంకి ఎంత టైం కావాలి? 2 అవర్స్ కావాలి. ఆ 2 అవర్స్ మైనస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ 22 అవర్స్ లో ఇలాంటి పనులు మనం చేస్తాం, ఈ 10 నామాపరాధాలు. అండ్ ఈ బ్యాలెన్స్ 22 అవర్స్ లో ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో, ఆ 2 అవర్స్ ఎప్పుడైతే మనం జపం చేస్తున్నామో అది సరిగ్గా అవ్వదు. ఎందుకంటే సి, జస్ట్ లైక్ మీరు ఏమైనా వంట చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వంట తాలూకా ఒక ప్రాసెస్ ఎంతసేపు ఉంటుంది? 1/2 అవర్, 1 అవర్. కానీ దాని ప్రిపరేషన్ ఎంతసేపు ఉంటుంది? ఫస్ట్ షాపింగ్ చేయాలి, కూరగాయలు కట్ చేయాలి, అన్ని తీసుకురావాలి, అప్పుడు వంట అవుతుంది. అలానే భగవంతుడి తాలూకా నామం మీద కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఆ 2 అవర్స్ క్వాలిటీగా ఉండాలంటే బ్యాలెన్స్ 22 అవర్స్ ఒక ప్రిపరేషన్ చేయాలి. బ్యాలెన్స్ 22 అవర్స్ ఆ ప్రిపరేషన్ ఏంటంటే నామ అపరాధాల నుంచి మనం దూరం ఉండాలి, అపరాధం అనేది మనము చేయకూడదు. సి, మనకి కృష్ణుడికి దగ్గర తీసుకువెళ్ళేది ఏంటి? ఇది హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం. అండ్ మనకి కృష్ణుడికి దూరం తీసుకువెళ్ళింది కూడా ఇదే. ఎందుకంటే అపరాధంతో చేస్తాం, అప్పుడు భగవంతుడితో దూరం అయిపోతాం. సి, దీని సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, ఒకవేళ మనం జపం చేస్తున్నాము, బాగా చేస్తున్నాము, అపరాధం లేకుండా చేస్తున్నామంటే భగవంతుడికి చేస్తాం బాగానే ఉంది. కానీ ఒకవేళ అపరాధంతో కూడి చేస్తాం అనుకోండి, మన భక్తి జీవితంలో ముందుకెళ్ళము, అక్కడికి అక్కడ ఉండము, వెనక వెళ్తాము, అదే ప్రాబ్లం. అందుకోసం అపరాధం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, డేంజరస్. ఓన్లీ అక్కడికి అక్కడ ఉండిపోతాం, మనకి ప్రోగ్రెస్ అవ్వదు అంటే ఏం పర్వాలేదండి మాతాజీ, నేను ఎలాగో మాకేం హరిలేదు, భగవంతుడి తాలూకా ధామము శాశ్వతంగా ఉంది, మేము జీవులు శాశ్వతంగా ఉంటాము, ఏదో ఒక రోజు వెళ్తాం, మాకేం తొందరలేదు వైకుంఠ వెళ్ళడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే అపరాధంతో కూడి చేసి వెనక వెళ్ళిపోతాం, అది మనకొద్దు, దిగజారిపోతాం. భవజ భగవంతుని ఎప్పటికీ చెందలేము, ఎందుకంటే అపరాధం చేస్తున్నాం, కిందకి వెళ్ళిపోతాం. అందుగురించి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ఒక్కొక్క అపరాధం తీసుకుందాము, దాని గురించి నేను చెప్తాను. సో మొట్టమొదటి అపరాధము భక్తుల్ని విమర్శించడం, ఎవరైతే వైష్ణవాలు వాళ్ళని విమర్శించడం చాలా చాలా ఇంపార్టెంట్ అపరాధం. అందుకని తను ఫస్ట్ గా పెట్టాము, ఎవరైతే భగవంతుడిని భక్తి చేస్తున్నారు అలాంటి వైష్ణవాలు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. వైష్ణవాలు అంటే విష్ణు భక్తులు, వాళ్ళకి వైష్ణవాలు అంటారు. సో ఎవరైతే అలాంటి వైష్ణవాలు, వాళ్ళని ఎప్పుడైతే మనం విమర్శిస్తామో, భగవంతుడు మన ఒక నామాన్ని ఒప్పుకోరు, ఆయన యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? సింపుల్ లాజిక్. భగవంతుడు ఏమంటారు, భక్తుడు తాలూకా హృదయంలో నేను నివసిస్తాను. సో అలాంటి భక్తుడిని మనం విమర్శిస్తాము, సో అలాంటప్పుడు భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడు? సి భక్తి అనేది, జపం అనేది ఎందుకు చేస్తున్నాము? భగవంతుని సంతృప్తి పరచడానికి. కానీ ఎప్పుడైతే భగవంతుడు తాలూకా భక్తుల్నే విమర్శిస్తాము, భగవంతుడు ఎలా హ్యాపీ అవుతారు? హిందీలో చెప్పాలంటే భగవంతుడు అంటారు, మే ఉన్కా నమక్ ఖాతా హూ, భక్తు ఒక నమక్ ఖాతా హూ, ఉన్కే ఖిలాఫ్ తుమ్ జావోగే తో మే కైసె సపోర్ట్ కరుంగా. అంతే కదా, ఎలా నమక్ ఖాతా హూ? భగవంతుడికి భక్తులే కదా రోజు నైవేద్యం పెడతారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటారు, ఉన్కా ఖాతా హూ రోజు, ఆ ఉన్కా వారేనే బురా బోల్తే, వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా అవుతుంది అని స్వామి అంటారు. సో భక్తుల్ని ఎప్పుడైతే మనం విమర్శిస్తామో భగవంతుడు ఒక్కో. అండ్ విమర్శించడం అనేది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైతే మనలో గర్వం ఎక్కువ ఉంటుంది అప్పుడే విమర్శించడం జరుగుతుంది. యాక్చువల్గా శిష్టాష్టకంలో ఏముంది, త్రినాదపి సునీచేనా తరువురపి సహీసున అమానిన మానదేన కీర్తన సదాహరి. ఎవరైతే ఆ హంబల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, ఎవరైతే వినయంతో కూడి ఉన్నారు, వాళ్ళకి అసలు ఎవరిలో దోషాలే కనిపించదు. వాళ్ళకి ఎల్లప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేనే సరిగ్గా చెప్పలేకపోయానేమో, చేయలేకపోయానేమో, వాళ్ళకి ఎల్లప్పుడు అలానే అనిపిస్తుంది. వాళ్ళకి ఎవరిలో దోషాలు కనిపించదు. మనకి ఇతరుల్లో దోషాలు కనిపిస్తున్నాయంటే మనలోనే ఏదో ఒక తప్పు ఉంది. అండ్ ఎప్పుడైతే మనకి ఇతరుల్లో దోషాలు కనిపిస్తున్నాయి అనుకున్న ఏమవుతుందంటే, మన హృదయంలో మరపు వచ్చేస్తుంది. ఆ ఒక్క కల్మషాలతో ఉన్న ఒక హృదయం, ఆ డర్ట్తో ఉన్న ఒక హృదయంలో కృష్ణుడు కోసం ప్లేస్ లేదు. అందుకోసం కృష్ణుడు అక్కడి నుంచి వాకౌట్ అయిపోతారు, ఆయన సింప్లీ ఎగ్జిట్ అయిపోతారు. అందుగురించే కదా వైష్ణవ అపరాధికి హాతీమాత అపరాధ అంటారు. మనం ఎంత కష్టపడి జపం చేసి, ఎంత కష్టపడి మన భక్తి మొక్కని పెంచుతూ వెళ్ళిపోతామో, కానీ ఎప్పుడైతే ఒకసారి వైష్ణవ అపరాధ చేస్తామో, అప్పుడు ఆ మొక్క పోతుంది, ఆ మొక్క చంపబడుతుంది. అప్పుడు మనకు అర్థమవ్వదు, మనం చూడ్డానికి బాగానే కనిపిస్తాం, ఇప్పుడు కూడా ధోతి కుర్తా వేసుకుంటున్నాం, ఇప్పుడు కూడా కంటి వేసుకుంటున్నాం, తిలక్ వేసుకుంటున్నాం, మాలబ్యాగ్ పట్టుకుంటున్నాం, కానీ ఏదో ఒకటి డిఫరెంట్ అయిపోతుంది హార్ట్లో. ముందులాగా ఏదో ఫీలింగ్స్ రాదు, ఎందుకంటే ఆ భక్తి మొక్కని మనం చంపేశాం, ఎప్పుడైతే వైష్ణవ అపరాధ చేశాం. కృష్ణుడు మన హృదయంలో ఇంకా ఉండరు, ఆయన అక్కడి నుంచి వాకౌట్ అయిపోతారు. సో భక్తులుగా మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. భక్తుల్ని విమర్శించడం అంటే, ఒక భౌతిక ఉదాహరణ ఇవ్వాలంటే అది ఎలా ఉందంటే, బిల్డింగ్స్ లో కొన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి, చూసారా? ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎందుకు ఉంటాయంటే, ఒకవేళ ఆ బిల్డింగ్కి ఫైర్ ఏమైనా అవుతే మనం ఆ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం వైష్ణవాలకి విమర్శిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే, మన కోసం ఆ ఎగ్జిట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం వైష్ణవాలు విమర్శిస్తూ వెళ్తున్నామో, ఒక్కొక్క ఎగ్జిట్ డోరు క్లోజ్ అయిపోయింది, అప్పుడు ఇంకేమవుతుంది, మనం చోక్ అయిపోతాం. వైష్ణవాలే మనకి ఎగ్జిట్ డోర్స్, షార్ట్ కట్ రోడ్స్ టు గో టు గోలోక వృందావనం. కానీ మనం ఆ ఎగ్జిట్ డోర్స్ ని క్లోజ్ చేసేస్తున్నాం. వైష్ణవాలతో చెడు సంబంధాలు, వైష్ణవాల పట్ల అసూయ, వైష్ణవాల్ని విమర్శించడం, అతి గర్వంతో వస్తుంది ఈ లక్షణాలు. ఎప్పుడు చాలా సింపుల్ లాజిక్, మీకు ఇంకెవరిలో దోషాలు కనిపిస్తున్నారంటే దాని అర్థం మీరు అనుకుంటున్నారు, ఐఎమ్ పర్ఫెక్ట్, నాలో ఏం ప్రాబ్లం లేదు, ఇదే నేను చేస్తే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తానండి, ఇతనికి రాలేదు ఎలా చెయ్యాలి, నేను చేస్తే ఇలా. కానీ ఎవరైతే ఆ హంబల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో, వాళ్ళు ఎల్లప్పుడు అనుకుంటారు, లేదు మేబీ వాళ్ళు ఎలా ఇబ్బంది పడి ఉంటారు, మేబీ ఇది అయ్యి ఉంటుంది. ఎప్పుడు మన ఒక హార్ట్ రీజన్స్ ఇస్తుంది, అలా వాళ్ళు ఎందుకు అలా తప్పు చేస్తారు ప్రభుజీ, మేబీ ఇలా అయిపోయి ఉంటుందేమో, ఎందుకంటే మన హంబల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనకి గర్వం ఎక్కువ, మనం ఆల్వేస్ ఆలోచిస్తాం, ఐ కెన్ డూ బెటర్, ఐ కెన్ డూ బెటర్, నాకు ఇస్తే నేను ఇంకా బాగా చేస్తాను, ఈ ప్రభుజీ ఇంటి ఇలా ఉన్నారు, ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. సో వైష్ణవ అపరాధ, ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తులు, వాళ్ళ పట్ల మనం అపరాధము చేసుకోకూడదు. మన ఎగ్జిట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. మన ఇస్కాన్ లో ఒక స్వామీజీ ఉండేవారు, భక్తి తీర్థ మహారాజ్. ఆయన చెప్పేవారు అనమాట, ఏ వైష్ణవి మీద నీకు ఎక్కువ అసూయ ఉంది, ఏ వైష్ణవ్ అయితే నీకు ఇష్టం లేదు, ఆ వైష్ణవ్ దగ్గరే మీ గోలోక వృందావన్ వెళ్లే డోర్కి తాళాలు ఉంటాయి. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆయన చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఒక్క వైష్ణవు కూడా మీతో అసంతృప్తి చేరి ఉన్నాడంటే మీరు గోలోక ధామానికి తిరిగి వెళ్ళలేరు. సో ఊహించండి, మనము పొరపాటుని లేదంటే ఒక్కొక్కసారి అనుకోకుండా చాలాసార్లు మనం ఎంతెంతో వైష్ణవాల్ని నొప్పి పెడుతున్నాం మన మాటలతోని, మానసికంగాని, మన వ్యవహారంతోని. అలాంటప్పుడు మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళండి. అండ్ ఎవరైతే వైష్ణవ అపరాధ చేస్తారో భగవంతుడు వాళ్ళని ప్రేమాన్ని ప్రసాదించరు. నీ అందరికీ గుర్తుంటే చైతన్య చరితామృతం చెప్పినప్పుడు నేను నీ అందరికీ కథ చెప్పాను, ఎలా చైతన్య మహాప్రభు ఉచితంగా అందరికీ భగవంతుడి తాలూకా ప్రేమాన్ని పంచుతున్నారు. సో అప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు, కోలావేచ శ్రీధర్ని పిలిచారు, అందరికీ పిలిచి పిలిచి ప్రేమాన్ని ఇచ్చినప్పుడు అందరు అన్నారు, స్వామి మీరు అందరికీ ప్రేమాన్ని ఇస్తున్నారు, మళ్ళీ మీ తల్లిని సచిమాతకి. అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారు, సచిమాతకి ఇవ్వను. ఏ ప్రభు సచిమాతకి ఎందుకు ఇవ్వనంటే సచిమాత వైష్ణవ అపరాధ చేసింది. సచిమాత ఏం చేసింది వైష్ణవ అపరాధ? మానసికంగానే ఆవిడ ఎవరికి హర్ట్ చేయలేదు. సచిమాతకి ఇద్దరు కొడుకులు, విశ్వాంభర్ అండ్ విశ్వరు. విశ్వాంభర్ అంటే చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు ఒక అన్నయ్య, విశ్వరు. దాని ముందు కూడా చాలా పిల్లలు పుట్టారు కానీ అందరూ చంపబడారు, అందరూ చనిపోయారు. వీళ్ళిద్దరే ఉన్నారు. సో ఇప్పుడు ఈ విశ్వరూపు ఎల్లప్పుడు అద్వైత ఆచార్య ఇంటికి వెళ్ళేవాడు, సత్సంగం వినేవాడు. సో సత్సంగం విని 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 భక్తులు ముందుకు వెళ్ళిపోయి సన్యాసి తీసుకోవాలని నిశ్చయించాడు. ఇల్లు వదిలేసి సన్యాసి తీసుకున్నాడు. సో అప్పుడు ఆవిడ మనసులో ఆలోచించింది, ఇదేంటి ఇలా అయిపోయింది. తర్వాత చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు తల్లితోని, సరే నాన్నగారు పరంపదించారు, పెద్ద ఆయన సన్యాసి తీసుకున్నాడు, తను కూడా పండరపూర్లో ఎక్కడో వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం గృహస్థ ఆశ్రమంలో వెళ్తాను, నీకు బాగా చూసుకుంటాను తల్లి అని ఒక వాగ్దానం ఇచ్చారు. కానీ తర్వాత ఏమైంది, తను కూడా సన్యాసి తీసుకున్నారు. ఆయన ఎందుకు సన్యాసి తీసుకున్నారు అంటే సచిమాత అనుకుంటున్నారు, ఎందుకంటే అద్వైత ఆచార్య ఒక అసోసియేషన్ తీసుకున్నాడు, ఎల్లప్పుడు అద్వైత ఆచార్య ఇలా భగవంతుడి గురించి ఏదో మాటలు అంటూ ఉంటే తను కూడా భక్తుడుగా మారిపోయాడు. సో అప్పుడు తనకి ఆవిడకి అద్వైత ఆచార్య మీద కోపం వచ్చిందనమాట, ఇతను ఎందుకు మా పిల్లలకి ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు అంతే, ఆ మాత్రం మానసికంగా అనుకున్నారనే అయిపోయింది. చైతన్య మహాప్రభు చెప్పారు, నేను ఆవిడకి ప్రేమాన్ని ఇవ్వను. అప్పుడు సచిమాత కోరుకు వేడుకుంటున్నారు, నాకు కావాలి అంటే. అప్పుడు ఆయన అన్నారు, అద్వైత ఆచార్య ఒక కాల ధులి, ఆయన ఒక పాదాలు ధులిని నీ సరసి సరిసు మీద ధరించమ్మా, అప్పుడే నీకు ప్రేమాన్ని ఇస్తాను. సో ఆవిడ వెళ్ళింది అద్వైత ఆచార్య దగ్గర, నాకు నీ పాదధూళి ఇవ్వండి. అద్వైత ఆచార్య అంటారు, ఇదేంటి ఇలా అడుగుతున్నారు, భగవంతుడి తాలూకా తల్లి మీరు, మీరు నాకు అలా చెప్పొద్దండి అని అతను కాలు మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఇద్దరు ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఒకనప్పుడు ఏమైందంటే, చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తూ ఉంటే అద్వైత ఆచార్య ఆ సంకీర్తన ఒక భావంలో మూర్ఛ వచ్చి నెల మీద పడిపోయారు. ఎప్పుడైతే ఆయన అన్కాన్షియస్ అయిపోయారు, చైతన్య మహాప్రభు వెంటనే చెప్పారు, ఇప్పుడు తీసుకోండి పాదధులి. అప్పుడు సచిమాత వెంటనే అద్వైత ఆచార్య ఒక పాదధులి తీసుకున్నారు. అప్పుడు ఆవిడకి కృష్ణ ప్రేమ అనేది ప్రసాదించడం జరిగింది. ఊహించండి, మనం వైష్ణవాల్ని ఒక అపరాధం చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లంలో చిక్కిపోతున్నాం మనం. చైతన్య మహాప్రభు ఒక లీలాలో, ఎప్పుడైతే జదాయి మధాయి గురించి మీ అందరికీ తెలుసు, ఎలా వాళ్ళు చాలా ఎక్కువ పాప కార్యక్రమాలు చేస్తున్నారు, అండ్ మొత్తం మీద ఏమైంది, నిత్యానంద ప్రభు వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రచారం చేయడం, చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళని తరించడం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరిని బ్లెస్సింగ్స్ ఇచ్చారు, వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక తులసి ఆకు, గంధంతో కూడి ఒక తులసి ఆకు చైతన్య మహాప్రభు ఒక చేతుల మీద పెట్టారు. ఎప్పుడైతే ఇటు జగాయి ఇటు మదాయి ఆ రెండు తులసి ఆకులు పెట్టారు, జగాయి మదాయి చేసిన పాపాలన్నీ చైతన్య మహాప్రభుకు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. భగవద్గీతలో భగవంతుడు అంటారు కదా, ఏంట శ్లోకం, ఏంట శ్లోకము, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేను మొత్తం పాపాలని నేను తీసుకుంటాను. సో వెంటనే చైతన్య మహాప్రభు ఒక శరీరపు రంగు ఎలా ఉంది, గౌరంగ మోల్టెన్ గోల్డ్ లా కనిపిస్తారు, కానీ వెంటనే ఆయన బ్లాక్ గా తయారైపోయారు, ఎందుకంటే మొత్తం అంతా ఆయన స్వీకరించారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతున్నారనమాట అద్వైత ఆచార్యకి, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? సో అప్పుడు అద్వైత ఆచార్య అన్నారు, ఫస్ట్ మీరు గౌరంగా కనిపించేవారు, ఇప్పుడు మీరు శ్యామసుందర కృష్ణుడుగా కనిపిస్తున్నారు స్వామి అంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ఆ మొత్తం పాపాన్ని తీసుకుని ఒక విత్తనంలో వేసేస్తారు. అండ్ అప్పుడు చైతన్య మహాప్రభు ఆ విత్తనం చూపించి అద్వైత ఆచార్యతో అంటారనమాట, ఈ విత్తనం చూస్తున్నావా, ఎవరైనా వైష్ణవాల్ని నా భక్తుల్ని విమర్శిస్తే ఈ జగాయి మదాయి చేసిన పాపాలు వాడిపోతాయన్నారు. ఇప్పుడు ఊహించండి మన పరిస్థితి ఏంటి, ప్రతి 2 డేస్ కి ఏదో ఒకటి చెప్తాం ఎవరో గురించి. పని లేదు మనకు అంత ఇంపార్టెంట్, కానీ ఎవరో గురించి విమర్శ, లేదంటే టైం పాస్ అవ్వదు. ఇది ఇలా అయింది, అలా అయింది, టెంపుల్ లో ఇలా అయింది, ఆ భక్తులు ఇలా చెప్పాడు, అతను ఇలా చెప్పాడు, ఏదో కాలక్షేపం సేమ్ అవుతుంది. ఎన్నిసారి మనం ఇలా మాట్లాడుతున్నాము, జగాయి మధాయి చేసిన పాపం చేతి మాత్రమే చెప్తున్నారు, అది మనకు పోతుంది, మన అకౌంట్ లో రాసిస్తున్నారు వాళ్ళు. సో చూసుకోండి, వైష్ణవ అపరాధ అనేది, అందుకోసం వైష్ణవ అపరాధకి ఏమంటారు, హాతీమాత అపరాధ. హాతీమాత చాలా కేర్ఫుల్ గా మనము ఉండాలి, వైష్ణవాన్ని ఎప్పుడు మనము విమర్శించకూడదు. సెకండ్ అపరాధ ఏంటి, వాట్స్ ద సెకండ్ అఫెన్స్? శివుడు మరియు బ్రహ్మ విష్ణుతో సమానంగా, అదే ద్వితీయ అపరాధం. ఎప్పుడైతే మన దేవతలకి భగవంతుడితో సమానంగా అనుకుంటాం, అది ఎలా జరుగుతుంది? సి దేవత, చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతారు, ఒకవేళ భగవంతుడు దేవతలు సమానంగా లేనప్పటికీ దేవతలు ఎందుకు సృష్టించారు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానిక? ఒకే కృష్ణుడు ఉంటే హ్యాపీగా అయిపోయేది కదా, శివుడు ఇది అది మొత్తం మీద మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఆ తర్వాత మీరు డెమిగాడ్ అంటారు, సెమిగాడ్ అంటారు, ఆ డెమిగాడ్ సెమిగాడ్ సుప్రీం గాడ్ కన్ఫ్యూజనే కన్ఫ్యూజన్, ఎందుకు సింపుల్ గా కృష్ణుడు ఉంటే అయిపోయేది? జస్ట్ లైక్ ఒక గవర్నమెంట్ లో చీఫ్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ కొన్ని క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, అలానే పై లోకాల్లో కూడా భగవంతుడికి ఉన్న ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఇంద్ర, గణేష్, సూర్య, శివ వీళ్ళందరూ అన్ని పనులు చేస్తారు. సో వీళ్ళకి ఆ పనులు చేయడానికి శక్తి అనేది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. సో భగవంతుడు ఎందుకు వాళ్ళని సృష్టించారు, లేదంటే వాళ్ళు ఎందుకు ఆ పదవుల్లో ఉన్నారు, వాళ్ళకి అసలు అవసరం ఏంటంటే, వాళ్ళు కూడా కృష్ణ భక్తులు. సో వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి భగవంతుడికి సేవ అందించాలని కోరిక ఉంది, అందు గురించి వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. సో అలా వాళ్ళు భగవంతుడికి సేవ అందించవచ్చు. మనం కొన్ని శ్లోకాల్లోని చరిత్రలో చూస్తాము, అక్కడ రాసి ఉంటుంది ఎలా లక్ష్మీదేవి అక్కడ వైకుంఠంలో అంత క్లీనింగ్ వర్క్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఆలోచన రావచ్చు, వైకుంఠంలో క్లీనింగ్ ఏంటండి, అక్కడ ధూళ మట్టి కార్లు ఏదైనా వెళ్తున్నాయా, అక్కడ దేనికి తుడుస్తారు, ఏం తుడుస్తారు అక్కడ? కానీ భగవంతుడికి సేవ చేసిన ఒక చెయ్యాలని ఒక కోరిక, సో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. అలానే ఈ దేవతలు కూడా శుద్ధ భక్తులు, వాళ్ళు భగవంతుడికి ఏదో ఒక రూపంలో సేవని అందించాలని అనుకుంటున్నారు, అందుగురించి వాళ్ళ కోసం డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయడం అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు భగవంతుడికి సేవని అందిస్తారు. సి భగవంతుడికి మనకి మధ్యలో ఈ దేవతలు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ లైక్ ఫిల్టర్. మనం ఫిల్టర్ చేస్తాం కదా, ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది, కావాల్సింది లోపలికి వెళ్తుంది, ఏదైతే మనకు అవసరం లేదు పైన ఉండిపోతుంది. అలానే భగవద్భక్తి చేసినప్పుడు కూడా భగవంతుడు ఫిల్టర్ చేసుకుంటారు, ఎవరికైతే భగవంతుడు తప్ప ఏది వద్దు వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, ఎవరికైతే భౌతిక కోరికలు ఉన్నారు వాళ్ళ కోసం దేవతలు ఉన్నారు, మళ్ళీ భగవంతుడికి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సాధారణంగా మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటంటే, మనం భగవంతుడికి మన A to Z సప్లయర్ అనుకుంటాం, అంతే, నాకు ఏదైనా కావాలంటే ఆయన ఉన్నారు. భగవంతుడి పట్ల ప్రేమ, ఈరోజు భగవంతుడు మనతో చెప్పారనుకోండి, నేను జాబ్ నుంచి రిజైన్ అవుతున్నానంటే, అప్పుడు ఆయన రిజైన్ అవుతున్నారని బాధ కాదు, మీ తర్వాత ఎవరండి, కొంచెం చూపిస్తే మా లిస్ట్ రెడీగా ఉంది. ఆయనలో మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆ జాబ్, ఆయన తర్వాత ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్, మనం మన కోరికల లిస్ట్ రెడీగా ఉంది, అదే మన బాధ భగవంతుడి పట్ల. సో అందుగురించి భగవంతుడు డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు, మీకు ఒకవేళ కోరికలు కానీ నా వరకు వచ్చి నా టైం వేస్ట్ చేసే అవసరం లేదు, డిపార్ట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి, జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టండి, ఆ టెంపుల్కి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, అంతే. ప్రేమ కావాలి, నేనే సి జస్ట్ లైక్ ఎ మదర్. మదర్ ఎక్కడైనా పార్టీకైనా, ఏదైనా ప్రోగ్రామ్కి, ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు లేదు నేను వస్తానమ్మా అంటే అమ్మ ఏం చేస్తుంది, ఏదో ఒక టాయ్ ఇచ్చేస్తుంది చేతిలో, ఆ టాయ్తో ఆడుతూ ఆడుతూ అమ్మ ఎప్పుడు వెళ్ళిపోయింది చూడరు, పిల్లలు బిజీ అయిపోతారు. కానీ ఎవరైతే ఇంటెలిజెంట్ పిల్లలు, ఎన్ని టాయ్స్ ఇచ్చినా కూడా నాకు టాయ్స్ కాదమ్మా నువ్వే కావాలి, అప్పుడేమవుతుంది, ఇంకా అమ్మ అక్కడే కూర్చుంటుంది, ఇంకా తప్పదు, లేదంటే రా నాతో తీసుకువెళ్తాను. అలానే భగవంతుడు కూడా ఏం చేస్తారు, మనకి ఇది కావాలి అది కావాలి మనకు టాయ్స్ ఇచ్చేస్తారు. కొంచెం ముందుకు వెళ్ళినప్పటికి ఓకే బంగ్లో, ఓకే గాడి, ఓకే జాబ్, ఓకే వీజా, అంతే, దాంట్లో సంతోషిస్తే ఓకే. కానీ ఎప్పుడైతే లేవు నాకు నువ్వే కావాలి స్వామి అంటే అప్పుడు ఆయన స్వయంగా వస్తారు. సో అందుకోసం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ వద్దు నాకు మీరే కావాలంటే స్వామి దగ్గర డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అండ్ ఈ పేర్లు కూడా సి మనము చాలాసార్లు నాకు చాలా మంది అంటారు, మాతాజీ ఒక్కొక్క ప్లేస్లో భగవంతుడికి కూడా శివ అని చెప్పారు, అది ఎలా అవుతుంది? శివ డిఫరెంట్ భగవంతుడు. సి ఈ పేర్లు కూడా ఈ దేవతలకి భగవంతుడి తాలూకా పేర్లు ఇవ్వబడింది. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ఈ దేవతల్లో పేర్లు చూస్తున్నారు, వీరి పేర్లు కాదు, యాక్చువల్గా ఇది పోస్ట్. ఇంద్ర అనేది ఒక పోస్ట్, గణేష్ అనేది ఒక పోస్ట్, అది పేరు కాదు. గణేష్, గణ, ఈషా, ఈషా అంటే హెడ్, గణ అంటే ఆర్మీ, ఆర్మీ తాలూకా హెడ్కి గణేష్ అంటారు. శివ అంటే మంగళమై, ఏదంటే అంతా శుభము మంగళము. అంటే ఈ పేర్లు కూడా భగవంతుడికి చెందిన పేర్లే వాళ్ళకి ప్రసాదించడం అయింది. ఎలా అయితే మన భౌతిక ప్రపంచంలో కూడా ఏ బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ ఫేమస్ అయిపోయాడు అనుకోండి, అతని పేరు మీద పిల్లలు పేరు పెట్టుకుంటారు. సి మీరు ఆ రోజుల్లో చూడండి, మేము కాలేజ్లో ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ చాలా ఫేమస్. అప్పుడు ఆ కాలంలో పుట్టిన పిల్లలందరూ రాహుల్ రాహుల్ రాహులే. సచిన్ ఉన్నప్పటికీ సచిన్ సచిన్ సచినే. సో ఇప్పుడు ఎవరైనా అనొచ్చు వాళ్ళ అబ్బాయిని, ఈ మా అబ్బాయిని చూసి రాహుల్ ద్రావిడ్ పేరు పెట్టుకున్నారు మాతాజీ అంటే ఎవరు నమ్ముతారు? మా అబ్బాయిని చూసి పేరు పెట్టుకున్నారా? మీరు అతన్ని చూసి పేరు పెట్టుకున్నారు. అలానే భగవంతుడు తాలూకా పేరు ఇది, శివ, గణేష్, ఇంద్ర. కానీ భగవంత్ ఇంద్ర అంటే ఎవరు? ఇంద్ర అంటే హూ ఇస్ ఎ మాస్టర్. ఎవరు మాస్టర్ ఇక్కడ? భగవంతుడే. కానీ ఆ పేరు ఇప్పుడు ఇంద్రుడి కోసం యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆ పర్టికులర్ రోల్ తను చేస్తున్నారు. గణేష్ అంటే ఎవరు? భగవంతుడే. గణ, ఈశా, ఎవరైతే ఆర్మీ తాలూకా హెడ్ కానీ ఇక్కడ రోల్ ఎవరు చేస్తున్నారు? ఇతను చేస్తున్నారు. తన పేరు గణేష్ ఇవ్వడం జరిగింది. ఈ దేవతల తాలూకా పేర్లు కూడా స్వామి నుంచే వచ్చాయి. సో నేను నా ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను, మనం భగవంతుడికి ఏదో చరిత్ర పురుషుడుగా అనుకోకూడదు. ఆయన సాధారణ పురుషుడు కాదు, సచ్చిదానంద విగ్రహ. ఆయన ఒక శరీరము భౌతికం కాదు, మలమూత్రాలతో రక్తంతో తయారు చేసిన ఫ్లెష్ అండ్ బ్లడ్తో కాదు, ఆయన సచ్చిదానంద విగ్రహ. ఆయన ఒక స్వాతంత్రతతో ఈ భౌతిక ప్రపంచంలో వస్తారు. ఆయన చూడ్డానికి ఒక రామ ఒక అవతారంలో మామూలు మనుషులుగా కనిపించినప్పటికీ కూడా ఆయన సాక్షాత్ దేవాది దేవుడు. సో ఆయన ఒక పేరుతోనే దేవతలు ఒక పేరుని మనము పోల్చుకోకూడదు, సమానంగా అనుకోకూడదు. అది ఒక గొప్ప అపరాధం. థర్డ్ ఆఫెన్స్ ఏంటి? ఆధ్యాత్మిక గురువు ఒక ఆదేశాన్ని ఉల్లంఘించడం. ఇది చాలా పెద్ద అపరాధం, ఎందుకంటే భక్తి జీవితంలో మనం ఉన్నామంటే గురు ఒక కృప వల్ల, లేదంటే మనం ఎలా ఉంటాము? భగవంతుడిని మనం డైరెక్ట్గా అప్రోచ్ చేయలేము, గురు ద్వారానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. అలాంటి గురు ఒక ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ఇంకేం మిగులుతుంది మన జీవితంలో? ఊహించండి, మీరు ఒక అడారిలో ఉన్నారు, దాహం వేసింది, నీళ్ళు కావాలి, సముద్రం అనేది చాలా దూరం ఉంది. ఉండే ఇంత దూరం మీరు వాకింగ్ చేసి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ సముద్రం తాలూకా నీళ్ళు ఉప్పు ఉంటుంది, మీరు దాన్ని తాగలేరు. ఇప్పుడు మీకు సొల్యూషన్ ఏమీ లేదు, ఏం చెయ్యాలి? ఆ నిమిషంలో ఏమవుతుందంటే మేఘాలు, ఆ మేఘాలు సముద్రం నుంచి నీళ్ళని తీసుకొని మీ మీద వర్షం పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీ దాహము పోతుంది. సో ఆ మేఘాలకి మీరేమైనా ఫోన్ చేసి చెప్పారా, ఎక్స్క్యూజ్ మీ, హలో? వాళ్ళ మటుకి వాళ్ళే మన మీద కృపని చూపించారు. గురువులు కూడా ఆ మేఘాల్లాగే ఉంటారు. మనం ఏం చెప్పట్లేదు, వాళ్ళ మటుకి వాళ్ళే కృష్ణుడి నుంచి ఆ కృపాని, దయాన్ని, ప్రేమాన్ని తీసుకొని మన మీద పంపిస్తున్నారు. అంత దయనీయులు ఆ గురువులు. ప్రతిరోజు అందు గురించి మనం పాడతాం కదా, ఇదే సంసార దావా నలలీధ లోక ప్రణాయ కారుణ్య ఘనాఘనాత్వం భక్తస్య కళ్యాణ గుణాన వాస్య వందే గురు శ్రీ చరణార వృందం. వందే గురు శ్రీ చరణార వృందం. ఎవరైతే మేము చెప్పుకుంటేనే మా మీద కృపని పంపించాను, ఈ సంసార దవరణ ఈ అగ్గిలో మేము కాలిపోతున్నాము, కానీ ఆయన ఒక కృప ఆయన మన మీద పంపించారు. సో అలాంటి గురువు ఒక ఆదేశాన్ని మనము ఉల్లంఘించకూడదు. ఆయన గురించే కదా మనం భక్తి జీవితంలో ఉన్నాము. సో గురువులు చెప్పిన ఆదేశాలని మనం ఎప్పుడు పాటించాలి. మనం గురువుల ఆదేశాలు చాలా సులభంగా తీసుకుంటాం. గురువుల ఆదేశాలు అంటే మేబీ ఓ చైర్ తీసుకురమ్మంటే తీసుకొద్దాము, నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వరు ఇస్తారు, లేక గురువుకి ఆదేశాలు అంటే గురువుకి ఏం కావాలి, గురువుకి ఏం కావాలి, ప్రచారం, గురువుకి ఏం కావాలి, మన సాధన బాగుండాలి, గురువుకి ఏం కావాలి, మీరు చక్కగా నామం తీసుకోవాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి, మీరు ప్రచారం చేయాలి, ఈ యొక్క హరే కృష్ణ ఆందోళనలో ఈ యొక్క హరే కృష్ణ సంఘాన్ని ముందుకు వెళ్ళాలి, మీకేదైతే కృష్ణ భక్తి దొరికింది అందరిలో మీరు ప్రచారం చేయాలి. సో ఆ ఆదేశాన్ని మనము పాటించాలి. కొంతమంది శిష్యులు గురువు చెప్పకుండానే గురువు కావాల్సింది అర్థం చేసుకుంటారు, కొందరు చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటారు, కొందరు చెప్పిన తర్వాత కూడా దాన్ని పట్టించరు. సో మనం ఉత్తమైన శిష్యులు కావడానికి ప్రయత్నించాలి. తర్వాత అపరాధం ఏంటి, ఫోర్త్ అఫెన్స్, వైదిక గ్రంథాలని దూషించడం. చాలా తప్పు. వేదాసు, ఈ వైదిక గ్రంథాలు మన తల్లిలాగా, నాన్న ఎవరు అంటే తల్లిని చెప్పగలుగుతుంది, అలానే భగవంతుడు ఎవరు అది మనకి వేదాలు, ఈ వేదిక శాస్త్రాలు చెప్పగలుగుతుంది, మనకి ఏం తెలుసు భగవంతుడి గురించి. కానీ మనం ఎలాంటి అపరాధం చేస్తామంటే ఈ వేదిక శాస్త్రాల్ని డౌట్గా, సందేహంగా చదువుతాము, అలా జరగచ్చా, అలా జరుగుతుందా, అది నిజమేనా, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని నమ్ముతాము కొన్ని నమ్ము, ఇదైతే కరెక్ట్గా ఉంది కానీ ఇది మాత్రం ఏదో డౌట్గా కనిపిస్తుంది, అది కూడా ఒక అపరాధమే. సగం నమ్మడము సగము వదిలేయడం, శాస్త్రం మీద పూర్తి నమ్మకము ఉండాలి. మన హనుమాన్ చాలీసాలో ఒక పదం వస్తుంది, యుగ సహస్ర జో జన పరభాను లీలో తాయి మధుర ఫలజాను. మీకు తెలుసో లేదో ఈ పదంలో అంటున్నారు యుగ సహస్ర యోజన పర్, ఈ హనుమంతుడు చిన్న బాబు ఉన్నప్పటికి తను దూరం నుంచి సూర్యుడిని చూశాడనమాట. సో సూర్యుడిని చూస్తే అదేదో మామిడికాయగా అనుకున్నాడనమాట, కొందరు యాపిల్ అంటారు, కొందరు మ్యాంగో అంటారు, ఆ మ్యాంగోగా అనుకుని తను దూకాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దూకాడు, భాను భూమి నుంచి సూర్యుడి వరకు వెళ్ళాడు దాన్ని మింగేద్దామని. సో ఈ యొక్క హనుమాన్ చాలీసాలో సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ గురించి చెప్పారు. యుగ సహస్ర యోజన పర భాను, యుగ, యుగ అంటే 12,000 ఎర్త్లీ ఇయర్స్ అనమాట, సహస్ర అంటే 1,000, యోజన అంటే 8 మైళ్ళు. యుగ సహస్ర యోజన అంటే 12,000 ఎర్త్లీ ఇయర్స్ ఇంటూ 1,000 times ఇంటూ 8 మైల్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 96.92 మైల్స్. అండ్ ఈ 96.92 మైల్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ అర్త్ అని నాసా కన్ఫర్మ్ చేసింది. సో ఆ రోజుల్లోనే అక్కడే హనుమాన్ చాలీసాలో చెప్పేశారు అర్త్ కి సన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. మనం నమ్మము, అలా ఎలా దూకుతాడు హనుమాన్, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో ఉంది మన శాస్త్రంలో, ప్రతిదీ స్పెసిఫికేషన్ తో ఉంది. మొన్ననే శ్రీరామనవమి రోజు రామాయణ క్లాస్ లో మనం విన్నాము ఎలా హనుమాన్తో పాటు ఎంతో మంది వానరాలు వెళ్ళారు శ్రీలంకకి. అదంతా ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే మనం ఒక్కసారి ఆలోచన వస్తుందన్నమాట, నాకు ఎవరు అడిగారు కూడా, మాతాజీ ఇండియాకైనా శ్రీలంక చాలా చిన్నది కదా, ఇంతమంది వానరాలు ఎలా అకామిడేట్ అయిపోయారు. సో మనకి పిచ్చి పిచ్చి డౌట్లు అనమాట, అది ఎలా అయిపోతుంది అని మనం నమ్మలేకపోతాము. కానీ ఎప్పుడైతే భగవంతుడు అవతరిస్తారు ఆయనతో పాటు ఆయన శక్తి తీసుకొని వస్తారు, ఆయన శక్తితో వస్తారు ఆయన. సో మీకు గుర్తుంటుంది మీ అందరికీ నిత్యానంద త్రయోదశి రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా బలరాముడే ఈ ధామం, ఈ ధామం అనేది బలరామ తాలూక రూపము. సో భగవంతుడికి ఎప్పుడు కావాలి ఆ ధామాన్ని బలరామ పెంచుతాడు, కావాలన్నప్పుడు తగ్గించేస్తాడు. సో మేబీ శ్రీలంకలో ఇంత వానరాలు వచ్చినప్పుడు దాన్ని పెంచేశారు, కావాల్సినప్పుడు తగ్గించేశారు. సో మన లిమిటెడ్ ఇంటెలిజెన్స్తో మనం దాన్ని జడ్జ్ చేయలేము. శాస్త్రం మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలి, సందేహాలు అనేది ఉండకూడదు. శాస్త్రం చదివితే కదా భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము, ఆ శాస్త్రం మీద మనకి సందేహం ఉంటే ఎలా. నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, మీరు పాండురంగాపురం నుంచి ఆర్టీసీ, ఆర్టీసీ మీరు ఇలా రావాలండి, ఎంబీపీ నుంచి బస్ తీసుకోండి, బస్ నెంబర్ 92K అంటే మీకు అలా ఎలా నమ్ముతాం మాతాజీ అంటే. నమ్మకపోతే మీ ఇష్టం, మీరు ఏ బస్ కావాలి. సి హైపోథిసిస్ అనేది ఒకటి ఉంటుంది సైన్స్ లో కూడా. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక హైపోథిసిస్ తీసుకుంటారు, దాన్ని నమ్మిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయాలి. మనం స్టార్టింగ్ నుంచి నేను నమ్మను 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 అంటే ఆ బస్ కండక్టర్ మాతాజీకి ఏమైనా కమిషన్ ఇస్తున్నాడు ఏమైనా 92 kilo రానే రాను అంటే మనం మీ ఇష్టం, మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. అలానే శాస్త్ర చెప్పింది మనం ఒక్క నమ్మాలి. శాస్త్ర చెప్తుంది భగవంతుడు తాలూకు నామం తీసుకుంటే భౌతిక కోరికలు తగ్గుతాయి, చేయండి, నమ్మండి, మెల్లమెల్లగా ముందుకు వెళ్ళండి, అప్పుడు దాని ఒక ప్రభావం అదే చూపిస్తుంది. సో మూడవ అపరాధం అండి, శాస్త్రాన్ని మనము పూర్తిగా నమ్మకపోవడం, లేదంటే దాన్ని విమర్శించడం, లేదంటే మనకు కావాల్సిన పార్ట్ తీసుకుంటామో మిగిలింది లేదు. భార్యతో ఫైటింగ్ అవుతుంది ఏంటి, సీత చూడు ఎలా రాముడిని అనుసరించి ఇలా ఉన్నావు, ఆ పోర్షన్ వరకు మనకి బాగుంది. ఇప్పుడు ఒకవేళ ఆవిడనింది అనుకోండి, మీరేంటి రాముడు లాగా నాకు అయోధ్య ఇవ్వలేదు అన్నప్పుడు అది వద్దులే పక్కనే, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకుంటాం. మనకి అనుకూలం ఉన్న పదాలు తీసుకుంటాం, ఏదైతే మనకి అనుకూలం లేదంటే. భార్య అనేది సీతలాగా ఉన్నాడు కానీ తను మాత్రం రావణుడిలాగా ఉంటాడు, అది పర్వాలేదు, అలా కాదు. శాస్త్ర తీసుకుంటే పూర్తిగా ఇది ఎలా ఉందంటే మనకి హెంతాలు ఒక వెనక భాగం కావాలి, ఎందుకంటే గుడ్డలు వస్తాయి, ముందు భాగం బాగుండదు, దాన్ని తినిపించాలి. శాస్త్రంలో కొన్ని యమ నియమాలు ఉంటాయి, కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉంటాయి. మనకి ఆ నియమాలు పాటించడం ఇష్టం లేదు, అందుగురించి ఆ ఒక పాటను మనం చదవము, కానీ దాని రివార్డ్స్ చదవడం మనకి చాలా ఇష్టం. సో వైదిక గ్రంథాలని శాస్త్రాన్ని పూర్తిగా నమ్మాలి, పూర్తిగా నమ్మాలి, దాని ఒక అధ్యయనం చేయాలి, స్వాధ్యాయ చేయాలి. ఆ శాస్త్రం మీద సందేహం అనేది పెట్టకూడదు, సందేహం పెడితే మనం ఎప్పుడు భగవంతుడిని తెలుసుకోలేము. ఒకవేళ శాస్త్రం మీద అపరాధం చేస్తాం ఇప్పుడు ఏం చేద్దాం అతజీ? సో మహానిధి స్వామి ఒక చిన్న పుస్తకం రాశారు ఈ నామ అపరాధాలపైన, అని ఆయన ఒక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు అలా అపరాధం చేసేసారనుకోండి, అలాంటప్పుడు శ్రీమద్ భాగవతం, భగవద్గీత, ఏ శాస్త్ర పట్ల మీరు అపరాధం చేశారు ఆ శాస్త్రాన్ని పూజిస్తూ నైవేద్యం పెట్టమన్నారు, దీపం చూపించమన్నారు, 4 సార్లు పరిక్రమ చేయమన్నారు. అండ్ బెస్ట్ థింగ్, శాస్త్ర చదవండి, ఎందుకంటే పూర్తిగా తెలియదని కదా ఇలా ప్రవర్తించారు. మనకు ప్రాబ్లం ఏంటంటే, మన స్పెషల్లీ మన హిందువులు ఏంటంటే మనకి జ్ఞానం తక్కువ ఉంది. సో అందుగురించి మన ఒక శ్రద్ధ అనేది క్లే లాగా ఉంది. ఆ క్లే ఎలా ఉంటుంది? సాఫ్ట్ క్లే, ఎలా కావాలి ఎలా ఎవరైనా మార్చేయచ్చు. మనకి జ్ఞానం తక్కువ, అందుగురించి రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం జవాబు ఇవ్వలేము. ఎప్పుడైతే మనం జవాబు ఇవ్వలేమో ఆ పర్సన్ ఏం చెప్తున్నారో అదే కరెక్ట్ అని మనము మిస్ చేస్తాం, ఎందుకంటే మనకి జ్ఞానం లేదు. మరి వేదవ్యాసముని మనకి శాస్త్రం ఇచ్చి వెళ్ళారు, భగవద్గీత అనేది ఓపెన్ చేయండి, చదవండి. మనకి పూర్తిగా జ్ఞానం లేదని మనకి అందరూ మిస్గైడ్ చేస్తుంది. శాస్త్రంలో ఉన్నది మహాత్ముల తాలూకు సమాధి వాక్యం. సమాధి వాక్యం అంటే ఎప్పుడైతే వాళ్ళు సమాధిలో ఉన్నారు, ఆ ఒక రియలైజేషన్లో ఉన్నారు, అప్పుడు వాళ్ళు రాసిన వాక్యాలు, అప్పుడు వాళ్ళు రాసిన వాక్యాలు. అందుగురించి దాన్ని బాగా మనము రెస్పెక్ట్ చేయాలి. అండ్ శాస్త్ర పట్ల శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ, శ్రద్ధ అంటే ఏం తెలుసండి? శ్ర అంటే హృదయం, ధ అంటే ఇవ్వడం. శ్రద్ధ అంటే మన హృదయాన్ని ఇవ్వడం, శాస్త్రకి మన హృదయాన్ని ఇవ్వాలి, పూర్తిగా శ్రద్ధతో చదవాలి, వినాలి, అప్పుడు ముందుకి వెళ్ళగలుగుతాం. శాస్త్ర పట్టు మనకి చాలా ఎక్కువ నమ్మకం ఉండాలి. మన భారతదేశంలో మరీ ఘోరంగా ఉంది, అందరికీ భగవద్గీత అయితే ఇంట్లో ఉంటాయి కానీ ఎవ్వరు ఓపెన్ చేసి చదవట్లేదు. విదేశాల్లో చూడండి, వాళ్ళు ఎంత చక్కగా భగవద్గీత పారాయణ చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు, దాని మీద పిహెచ్డీస్ కూడా చేసేస్తున్నారు. కానీ మనం భగవద్గీత ఉండి పూజ గదిలో ఉంచుతున్నాం, దాన్ని పూజ చేస్తున్నాం కానీ దాన్ని ఓపెన్ చేయట్లేదు. భగవద్గీత అనేది, భాగవతం అనేది, ఇది ఏంటి? మానవులు ఎలా ఉండాలి, దాని ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఎలా అయితే ఒక కొత్త వస్తువు కొంటాము, ఒక కొత్త సెల్ ఫోన్ కొంటాము, దాంతోపాటు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది ఈ ఫోన్ని ఎలా వాడాలి. సో ఒకవేళ మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇప్పుడెందుకు, ఫోన్ వాడిన తర్వాత, ఫోన్ పాడైపోయిన తర్వాత ఓపెన్ చేస్తానంటే అది వేస్ట్. ఫోన్ కొత్తగా కొనినప్పుడే దాన్ని ఓపెన్ చేసి చదవాలి. అలానే మన మానవ జీవితం వచ్చినప్పుడే ఆ శాస్త్రం దాంట్లో ఉంది రాసి, మీరు ఎప్పుడు లేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, మీ ఆలోచన ఎలా ఉండాలి, అన్ని రాసి ఉంది దాంట్లో. అప్పుడు మనకు అవసరం. మనం ఏమనుకుంటాం, శాస్త్రాలు బుద్ధతను చేరినప్పుడు చదువుతాం, అప్పుడు ఇంకేం చదువుతాం, నీ లైఫే అయిపోయింది, నీ జీవితం ఎలా ఉండాలి దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో, అది మనం చదవట్లేదు. సో శాస్త్రాన్ని చదవకపోవడం కూడా ఒక అపరాధం, ఎందుకంటే తెలిసినా చదవట్లేదు. శిల ప్రభుపాద చాలాసార్లు చెప్పేవారు, నాకు నా డిసైపుల్స్ తో ఉన్నది ఒకే ప్రాబ్లం, నా పుస్తకాలు అయితే వాళ్ళు వితరణ చేస్తారు కానీ వాళ్ళు ఓపెన్ చేసి చదవట్లేదు. సో శాస్త్ర చదవకపోవడం కూడా ఒక అపరాధమే కదా, తెలుసుకొని కూడా చదవట్లేదు, దాని ఒక విలువ మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇది నాలుగవ అపరాధం. వాట్స్ ద ఫిఫ్త్ అఫెన్స్? హరే కృష్ణ మహామంత్ర మహిమాని కేవలం కల్పితంగా, కల్పితంగా అనుకుంటాము. చైతన్య చరితామృతంలో ఒక కథ వస్తుంది, ఎలా హరిదాస్ ఠాకూర్ ఈ హరే కృష్ణ మహామంత్ర గురించి పొగుడుతూ ఉంటే గోపాల్ చక్రవర్తి ఒక అతను కూర్చొని ఉన్నాడు ఆ ప్రవచనంలో, తను వెంటనే లేచి చెప్పారు, మీరు కొంచెం ఎగ్జాగరేట్ చేస్తారండి, ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు, ఒకసారి హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే అన్ని పాపాలు పోతాయా, ముక్తి ఏం దొరుకుతుందా? సో అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, అలా కాదు, ఈ హరే కృష్ణ మహామంత్ర అనేది ప్రేమ మంత్రం, ఇది ముక్తి భుక్తి కోసం కాదు, ఈ మంత్రాన్ని మనము జపం చేస్తే భగవత్ ప్రేమ దొరుకుతుంది, కృష్ణ ప్రేమ మనకి దొరుకుతుంది, బై ప్రొడక్ట్ గా ముక్తి దొరుకుతుంది. అసలు ముక్తి అనేది చాలా చిన్న విషయం, ఈ ప్రేమ మంత్రాన్ని జపం చేస్తే భగవంతుడు ఒక ప్రేమ మనకి దొరుకుతుంది, ఆ నేను ఒప్పుకోను అంత అన్నాడు అనమాట. సో వెంటనే ఏమైంది, మరుసటి రోజు తన ముక్కు కరిగిపోయింది లెప్రసీతో, వెంటనే కరిగిపోయింది లెప్రసీ అని ఒక రోగానికి తను గురి అయిపోయారు గోపాల చక్రవర్తి. ఉంది చైతన్య చరితామృతంలో కథ వస్తుంది. తను ఏమన్నాడు, కాల్పితంగా, ఇది ఓవర్ ఎగ్జాగరేషన్ చెప్తున్నారు, ఓవర్ ఎగ్జాగరేషన్. మీకు ఒక కథ చెప్పాను గుర్తుంది కదా, రామనామం గురించి, మూడుసార్లు ఎందుకు, ఒక అతను పాపం చేస్తే ఋషి తాలూక పుత్రుడు అంటాడు అనమాట, మీరు బ్రహ్మహత్య చేశారు కదా, ఒక 3 times రామనామం చెప్పండి, 3 times రామనామం చెప్తే మీ పాపాల నుంచి విముక్తులు అవుతారు. తను 3 times చెప్తారు, కానీ ఋషి తాలూక నాన్నగారు ఎప్పుడైతే వస్తారో తన పాపం చూపిస్తారనమాట, నీకు రామనామం మీద శ్రద్ధ లేదా, 3 times ఎందుకు చెప్పాడు, 1 time చేస్తే సరిపోతుంది అని చెప్పాడు అనమాట. సో అలా గొప్పగా ఉంది స్వామి తాలూక నామం, కానీ మనకు ఒక్కొక్కసారి శ్రద్ధ అనేది రాదు. చాలాసారి ఏకాదశి మహాత్యం చదివితే చాలా మందికి డౌట్ వస్తుంది, మాతాజీ ప్రతి ఏకాదశి కంటారు ఈ పాపాలు పోతాయి పూర్వంగా చేసిన, అలా ఎలా జరుగుతుంది మాతాజీ, అందరికీ సందేహం, అది ఒక అపరాధమే. శాస్త్ర పట్ల మనకి సందేహం, భగవంతుడి తాలూకు నామ ఒక మహిమని కల్పితంగా అలా ఎలా జరగచ్చు, అంత అంతగా ఇంపార్టెన్స్ ఎలా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ఒక పెద్ద అపరాధం. నమ్మకం ఉండాలి, భగవంతుడు ఒక పేరు చాలా పవర్ఫుల్గా ఉంది. గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన ఎప్పుడు ఏ విగ్రహాన్ని పూజించలేదు, ఆయన భగవంతుడి తాలూకు నామాన్ని పూజించేవారు. ఆయన రోజు పొద్దున్న ఒక రాయి తీసుకొని దానిపైన హరే కృష్ణ మహామంత్రం రాసుకొని ఆ రాయిని పూజించి అభిషేకం చేసేవారు అనమాట, అంతే సింపుల్గా ఏదైనా రాయి, ఎందుకంటే దానిపైన ఏముంది, భగవంతుడి తాలూక నామం ఉంది. సో నామం పట్ల అంత శ్రద్ధ ఉంది. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామినామిని నామ చింతామణి కృష్ణ. భగవంతుడు తాలూకు నామం చింతామణి రాయలాగా, చింతామణి రాయండి. మీరు ఏమనుకుంటున్నారు, ఒకటి స్పర్శరాయి ఉంటుంది, ఆ స్పర్శరాయిని ఏదైతే స్పర్శిస్తుంది బంగారం కింద మారుతుంది, కానీ భగవంతుడి తాలూకు నామం స్పర్శరాయి కాదు, చింతామణి రాయి. చింతామణి రాయి అంటే మనం ఏం కోరుకుంటే వెంటనే అది జరుగుతుంది. భగవంతుడి తాలూకు నామము మనం శ్రద్ధతో తీసుకుంటే, సీ ప్రాబ్లం ఏంటంటే ఈ నామం తీసుకోవడం అనేది 3 stages లో ఉంటుంది, నామ అపరాధం, నామ ఆభాసు అండ్ శుద్ధ నామం. మనం ఇప్పుడు చేసింది నామ అపరాధ, అపరాధతో కూడి నామం తీసుకుంటున్నాం. దాని తర్వాత స్టేజ్ నామ ఆభాస్. ఈ నామ ఆభాస్ స్టేజ్ ఎలా ఉంటుందంటే దాంట్లో మనం అపరాధం చేయాలి. సో దీంట్లో అజామి తీసుకున్న నామ కూడా నామ ఆభాస్ అయిపోతుంది. సో తను తనకి అపరాధం ఏంటి తెలియదు, ఊరికే అనుకోకుండా యాక్సిడెంట్ గా నామం తీసుకున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు కూడా ఊరికే వాళ్ళ పిల్లల్ని పిలుస్తూ ఉంటే ఏదైనా బై యాక్సిడెంట్ కూడా నామం తీసుకుంటే అది నామ ఆభాస్, ఎందుకంటే దాంట్లో అపరాధం లేదు. అండ్ తర్వాత వస్తుంది శుద్ధ నామం. ఇప్పుడు మన శ్రీరామ్ జీవన్కి ఒక డౌట్ రావచ్చు, అలాంటప్పుడు జపం చేయడం మానేస్తాను. యాక్సిడెంట్ గా వస్తుంది కదా, అప్పుడు నాకు నానాభాస వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్ గా వచ్చినప్పుడు ఆ ఒక్క నిమిషం కోసం నానాభాస చేసి తర్వాత మనకి పర్ఫెక్చువలీగా కావాలి కదా, మనకి స్టెబిలిటీగా కావాలి కదా ఆ స్టేజ్. స్టెబిలిటీగా ఆ స్టేజ్ రావాలంటే నామ అపరాధం చేస్తూ 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 మెల్లమంటే చేయడం కాదు నామ అపరాధం, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా జపం మానకుండా ముందు వెళ్తూ 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 మెల్లమెల్లగా అది నామ ఆభాస్ కింద మారుతుంది. నామ అపరాధ స్టేజ్ లో ఏమవుతుందంటే భక్తి అనేది దొరుకుతుంది, నామ ఆభాస్ స్టేజ్ లో ముక్తి అనేది దొరుకుతుంది, అండ్ శుద్ధ నామలో మనకి భగవంతుడి దాలో ప్రేమ దొరుకుతుంది. ఈ నామ అపరాధ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే జపం చేస్తున్నామో మనం ఏ భౌతిక కోరికలు కోరినప్పటికీ కూడా అవన్నీ పూర్తవుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దిస్ ఇస్ లైక్ నామ అపరాధం స్టేజ్ ఎలా ఉందంటే యాక్చువల్ గా దట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, ఎందుకంటే మనం అపరాధం చేస్తున్నాము సో కిందకి దిగజారిపోతున్నాం, సో అది పాయిజన్ స్టేజ్ లో ఉంది. నామ ఆభా స్టేజ్ అంటే ఎంటీ పాట్, పాయిజన్ లేదు కానీ అమృతం కూడా లేదు, ఎంటీ పాట్. శుద్ధ నామ అనేది అమృతంతో నిండి ఉన్న కలశం, ఎందుకంటే అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అనేది మనకి పెరుగుతుంది, భగవంతుడి తాలూక ప్రేమ మనకి దొరుకుతుంది. సి మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తామో ఎవరు దానికి డిఫరెన్షియేట్ చేయలేరు. జానకి నువ్వు హరే కృష్ణ మహామంత్ర జపం చేసినప్పుడు శుద్ధ నామ స్టేజ్ లో ఉన్నావా, నామ అభా స్టేజ్ లో ఉన్నావా, నామ అపరాధ స్టేజ్ లో ఉన్నావా, ఎందుకంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ చాంటింగ్ అనేది అదే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో పాడారు తెలియదు కానీ డిఫరెన్స్ ఏం లేదు. సి జస్ట్ లైక్ తుపాకీలు ఉంటాయా, దీవాళి రోజు మనం పిల్లలు చూస్తామా దాంట్లో వేసి ఆ డిష్ 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 చేస్తూ ఉంటారు, మీరు గమనిస్తే ఆ ఒక శబ్దము ఆ దీవాళీలో కాల్చిన ఆ తుపాకీల శబ్దము అండ్ ఒరిజినల్ తుపాకీ ఒక శబ్దం సేమే ఉంటుంది, కానీ ఈ తుపాకీతో ఎవరు చంపబడరు, అంతే డిఫరెన్స్. ఆ శబ్దం అనేది అలానే ఉంటుంది. అలానే మనం శుద్ధ నామ స్టేజ్ లో కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్తే శబ్దం అలానే ఉంటుంది, నామ అపరాధ స్టేజ్ లో చెప్పినప్పుడు కూడా శబ్దం అలానే ఉంటుంది, కానీ నామ అపరాధ స్టేజ్ లో జపం చేసినప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు, మనం కిందకి పడిపోతున్నాము. శుద్ధ నామం చేసినప్పుడు అది పైకి వెళ్తుంది. ఇది డిఫరెన్స్ నామ అపరాధకి శుద్ధనామం. మళ్ళీ నామ ఆభాస శుద్ధ నామకు డిఫరెన్స్ ఏంటి, నామ ఆభాస లో కూడా అనుకోకుండా గోవిందా అంటున్నాము కానీ అదే శుద్ధనామ స్టేజ్ లో అప్పుడు గోవిందా పిలిచినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. యశోదమాత ఎంత ప్రేమతో గోవిందా అని పిలుస్తారు, ఆ ఒక గోవిందా పిలవడం వేరేగా ఉంటుంది, యాక్సిడెంట్ గా పిలిచిన గోవిందా వేరేగా ఉంటుంది, లల్లా అని పిలుస్తారు, ఓ కాన్హా అని పిలుస్తారు, ప్రేమతో కూడి ఆ ఒక పదాలు. సో ఆవిడ ఏ స్టేజ్ లో ఉన్నారు, శుద్ధనామ, ఎందుకంటే ఆవిడ ప్రేమతో ఫుల్ ఆఫ్ సరెండర్ లవ్ అండ్ అఫెక్షన్ కృష్ణుడిని పిలుస్తున్నారు. మనం యాంత్రికంగా చెప్తాం ఆ కృష్ణ అనేది కూడా మనకి చాలా యాంత్రికంగా బయటకు వస్తుంది, ప్రేమతో రావట్లేదు. సో మనం ముందుకి వెళ్ళాలంటే నామ ప్రేమతో రావాలి. ఆ ప్రేమతో ఎలా వస్తుందంటే ఎప్పుడైతే శాస్త్ర అధ్యయనం చేస్తామో, భక్తులకు సాంగత్యం చేస్తామో, ప్రవచనాలు వింటామో, భగవంతుడు ఒక విలువ గురించి నామ తాలూకా ఒక ఇంపార్టెన్స్ గురించి వింటూ 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 పవిత్రం అవుతాం. అప్పుడు మనం చెప్పిన ఒక్క కృష్ణలో కూడా కొంచెం పవర్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భావం ఉంటుంది. సో శాస్త్ర అధ్యయనం చేయాలి, శాస్త్ర అధ్యయనం చేయకపోవడం కూడా అపరాధం. సో ఫిఫ్త్ ఏంటి, కల్పితంగా అనుకోవడం, భగవంతు తాలూక నామాన్ని కల్పితం, దాని ఒక ప్రభావాన్ని కల్పితంగా అనుకోవడం. తర్వాత సిక్స్ టఫల్స్, అర్థవా హరినామి దురవాక్యం, మిస్ఇంటర్ప్రిటేషన్, దానికి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ చేయడం. చాలా మంది చూడండి పెద్ద పెద్ద సంస్కృత స్కాలర్స్ ఊరికే ప్రతి పదాన్ని ఇటు అటు ఏదో పిచ్చి ట్రాన్స్లేషన్ ఇస్తారు. మీకు గుర్తుందే గత ఆదివారం మనం రామానుజాచార్యుల గురించి మాట్లాడినప్పుడు మనము చర్చించాము, ఎలా యాదవాచార్య భగవంతుల తాలూక అక్షుల గురించి మాట్లాడినప్పుడు తను ఎంత రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు, రామానుజాచార్య దానికి ఎంత మంచిగా ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. సో దుర్వాక్యం చెప్పడం అంటే మనకి అర్థమవ్వదు, దానికి ఒక ముందేని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం. జస్ట్ లైక్ ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు కృష్ణ అంటే నల్లగా ఉన్నవాడు, నల్లగా ఉండడం అంటే అంధకారం, అంధకారం అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే కృష్ణుడు అజ్ఞానంలో చెప్పచ్చు. హరి అంటే దొంగ, హరి అంటే కోతి. సి దానికి ఎన్నెన్నో మీనింగ్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ అయిన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి మనం. ఒకతను బాజార్కి వెళ్ళాడు. భార్య చెప్పింది అనమాట, సమోసాలు తయారు చేస్తాను, నెయ్యి తీసుకురండి అని. తను షాప్కి వెళ్ళాడు, ఎక్కడైతే నెయ్యి అమ్మబడుతుంది. సో నెయ్యి కావాలంటే అతను అంటున్నాడనమాట, నా నెయ్యి ఎంత బాగుందంటే నూనెలాగా ఉంటుంది అనమాట, అంటే చాలా పంచగా నూనెలాగా ఉంటుంది అనమాట. తన మనసులో అనుకున్నాడు అనమాట, ఆహా అయితే నెయ్యికైనా నూనె బాగుంటుందని ఆ షాప్కి వెళ్ళాడు. ఇంకో షాప్ ఏ నూనె కావాలంటే, అంటే మా షాప్లో నూనె ఎలా ఉంటుందంటే నీళ్ళలాగా ఉంటుంది అనమాట పల్చగా. ఓహో అయితే నూనెకైనా నీళ్ళు బాగుంటుందని ఒక 2 లీటర్స్ నీళ్ళు తీసుకుని భార్యకి ఇచ్చారు చేసుకో సమోసా అని. ఏంటంటే మీరు ఇలా తెచ్చారు. సి ఇంటర్ప్రిటేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మనకు కూడా జ్ఞానం తక్కువ, సో అన్నిటికీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాం. దీనికంటే దుర్వాక్య చెప్పడం మనకి అసలు అర్థం అవ్వట్లేదు, ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. చాలా మంది ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రవచనాల్లో ఏమి అర్థం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎంత బాగా చెప్పారు అసలు ఆవిడి, ఏం చెప్పారు ఏం అర్థం అవ్వలేదండి, చాలా టాప్ క్లాస్గా చెప్పారు. అన్ని అర్థమైపోయింది అనుకోండి, బాగానే ఉందండి, ఎందుకంటే అన్ని అర్థమైపోయింది. మనకి ఎలా కావాలన్నమాట, ఏదో సంథింగ్ వాళ్ళు చెప్పింది మనకి ఏది బుర్రకు ఎక్కకపోతే చాలా విద్వాన్ ఎంత బాగా పండితులుగా చెప్పారని. అలా కాదు, వాట్స్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్ ఎవరిస్తారండి మనకి? రైట్ ఇంటర్ప్రిటేషన్ ఎవరు చెప్తారు? గురు సాధు శాస్త్రం, గురు సాధు శాస్త్రం. అందుకోసం గురు సాధు శాస్త్రని గట్టిగా పట్టుకోవాలి. గురువు దానికి కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. సో ఇది కూడా ఒక అపరాధం, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం. నెక్స్ట్ అఫెన్స్, చాలా ఎక్సైటింగ్ అఫెన్స్. ఎందుకంటే ఎవరైతే ఒక్కసారి జపం చేసుకుంటున్నారో వాళ్ళు అనుకుంటారు పెద్ద కవచం, ఇప్పుడు ఇంకా ఏ పాపం చేసినా పర్వాలేదు, ఒక్కసారి జపం చేస్తే అన్నీ పోతాయి. 7th offense అనేది ఏంటి? టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. నేను నామం చేస్తాను కదా, ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను ఏం చేసాను, చాలా తప్పు. పాపం అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ స్టేజ్ అజ్ఞానంతో, సెకండ్ ఆ పాపం చేయడానికి పుట్టిన ఒక కోరిక, థర్డ్ ఆ పాప కార్యం. ఎప్పుడైతే మనం భగవంతు తాలూకా నామ తీసుకుంటామో ఆ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ పోతుంది. అజ్ఞానం అండ్ పాపం చేయడానికి పుట్టిన కోరిక రెండు పోతాయి. కానీ ఏదైతే మనం పాప కార్యాలు పూర్వంలో చేసేసామో, మనము జపం చేయడం వల్ల మెల్లమెల్లగా దాని ఒక ప్రతిఫలాన్ని నుంచి కూడా మనం విముక్తులవుతాము. కానీ అది మనము చాలా పశ్చాత్తాపం, మన హృదయంలో పశ్చాత్తాపంతో దాన్ని తీసుకోవాలంటే, నేను ఇలా చేశాను కానీ భగవంతుడు మీరు చాలా దయనీయుడు అని, అందుకోసం నాకు మీరు క్షమిస్తారు అని ఆ ఒక భావంతో మనం జపం చేస్తే తప్పకుండా దాని ఒక ప్రతిఫలం నుంచి విముక్తులు అవుతాం. కానీ ఓ ఏనుగు స్నానం లాగా ఇటు స్నానం చేసి మళ్ళీ మట్టి పోసేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మట్టి పోసేస్తే వేస్ట్. శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో సుఖదేవ్ గోస్వామి అన్ని నరకాల గురించి చెప్తున్నారు. సో అన్ని నరకాల గురించి చెప్పినప్పటికీ పరీక్షిత్ మహారాజ్ చాలా బాధతో అడుగుతున్నారు, అయ్యో ఇలా సఫర్ అవుతారా, అయితే దీని ఒక సొల్యూషన్ ఏంటి, ఇంత పాపం చేసినప్పుడు వాళ్ళు ఇలా సఫర్ అయినప్పుడు దాని సొల్యూషన్ ఏంటి? అయితే సుఖదేవ్ గోస్వామి ఆయనకి టెస్ట్ చేయడానికి అలా చెప్తారనమాట, సొల్యూషన్ ఏంటి, కొన్ని శాస్త్రాలు కొన్ని ఉంటాయి పశ్చాత్తాపాలు చేసుకోవడమే. పరీక్షిత్ మహారాజ్ సాటిస్ఫై అవ్వరు. ఆయన అంటారు, అలాంటి పశ్చాత్తాపం చేస్తే లాభం ఏంటి, కొన్ని శాస్త్రాలు రికమెండేషన్ ఇస్తారు ఆ పశ్చాత్తాపం చేస్తాం, కానీ మళ్ళీ ఆ పాప కార్యక్రమం చేస్తారు, మళ్ళీ పశ్చాత్తాపం, మళ్ళీ పాప, అదొక పెద్ద సైకిల్ లాగా సర్కిల్ లాగా అయిపోతుంది కదా. మీరు యాక్చువల్గా ఒక రియల్ సొల్యూషన్ చెప్పండి, ఎలా ఈ పాప కార్యక్రమాల నుంచి విముక్తులు అవ్వాలి. అప్పుడు సుబ్బయ్య గోస్వామి అంటారు, ఎవరైతే భగవంతు తాలూకా నామం తీసుకుంటారు, ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారు, వాళ్ళే సైకిల్ నుంచి బయటికి రాగలుగుతారు, పాపాల నుంచి విముక్తులు అవుతారు. సో భగవద్భక్తి చేస్తూ పశ్చాత్తాపం ఉంటేనే పాపాల నుంచి విముక్తులు అవుతాం. కానీ ఏదో ఫన్ లాగా ఇటు పాపాలు చేసి మళ్ళీ టెంపుల్కి వచ్చేసి 100 రూపాయలు హుండీలో వేసాను కదా, బొగ్గులు ఇట్టు కొట్టాను అట్టు కొట్టాను ఇప్పుడు పోయింది నా పాపాలంటే అలా అవ్వదు. ఏనుగు స్నానం లాగా పనికి రాదు. కొన్ని మతాల్లో చెప్పకూడదు కానీ వాళ్ళు ఒక సిస్టమ్ ఎలా ఉందంటే మండే టు సాటర్డే పాప కార్యక్రమాలు చేస్తారు, సండే వచ్చి దాన్ని కన్ఫెస్ చేస్తారు కన్ఫెషన్ బాక్స్ లో. ఆ కన్ఫెషన్ బాక్స్ లో కన్ఫెస్ చేసిన మాత్రకి ఇప్పుడు ఓకే దాంట్లో తప్పని చెప్పట్లేదు, ఓన్లీ వచ్చి చెప్తున్నారు వాళ్ళు. కానీ చెప్పిన తర్వాత ఒక బాధ అనేది ఉండాలి, ఒక పశ్చాత్తాపం ఉండాలి. సండే ఆ పాపాలు చెప్పిన వెంటనే మండే ఓకే రెడీ ఇప్పుడు ఫ్రెష్ పాపాలు చేద్దాం అయిపోయింది, ఫ్రెష్ అక్కడికి అక్కడ కోట కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ మళ్ళీ అది నెక్స్ట్ సండే కన్ఫెస్ చేద్దాం. లాభం ఏంటి? పశ్చాత్తాపం అనేది ఉండాలి. మనం ఏదైనా తప్పు పని చేసినప్పటికీ రోధించాలి. ఆ రోదన ఎలా ఉండాలంటే కళ్ళ నుంచి వచ్చిన అశ్రువు కూడా వేడిగా ఉండాలి. అప్పుడు నిజంగానే మనము హృదయం నుంచి తప్పిస్తున్నాము, హృదయం నుంచి మనం ఏడుస్తున్నాము, అప్పుడే క్షమాపణ అనేది అవుతుంది. కానీ ఊరికి ఆ ఒక నామం తీసుకుంటాము, అటు నేను పాపం కూడా చేస్తానంటే ఇది ఎలా ఉందంటే గాడిలో యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది కారు. మనం యాక్సిలరేటర్ మీద బ్రేక్ మీద రెండు ఒకేసారి కాలేస్తే ఏమవుతుంది? గాడి ముందుకెళ్ళదు, బ్రేక్ నుంచి కాలు తీస్తే యాక్సిలరేటర్ ముందుకెళ్తుంది. మనం ఇటు పాపం చేస్తాము, ఇటు ఇటు భక్తి చేస్తాము, లాభం ఏంటి? అక్కడికి అక్కడ ఉండిపోతాం, ముందుకి వెళ్ళలేము. సో టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్, అది మాత్రం మనము చేయకూడదు. మనము హోలీ నేమ్ హరినామ జపం చేసినప్పుడు మన కృతజ్ఞతలు, ఓ హోలీ నేమ్ యు ఆర్ సో పవర్ఫుల్, సో మర్సిఫుల్, నన్ను ఈ పాపాల నుంచి విముక్తులు చేస్తున్నావు, కానీ ఊరికే దాని ఒక ఆధారం తీసుకొని ఇంకా ఎక్కువ పాప కార్యక్రమాలు చేయకూడదు. నెక్స్ట్ అఫెన్స్, ఎయిత్ అఫెన్స్. వాట్ ఈస్ ద ఎయిత్ అఫెన్స్? హరే కృష్ణ మహామంత్రని కర్మకాండలో ఒక భాగంగా భావించడం. సి కొందరు ఏం ఏమనుకుంటారంటే జపం చేయడం అనేది ఒక పుణ్య కార్యక్రమం అనుకుంటారు. కార్యాలు రెండు రకాలు ఉంటాయి, పుణ్య పాపం. కానీ జపం చేయడం అనేది పుణ్యలో రాదు, పాపలో రాదు, అది పుణ్య పాపకైనా పరే శుద్ధ సత్వలో వస్తుంది. అది మనం పాపాలు చేసినప్పటికీ నరకానికి వెళ్తాము, పుణ్యం చేసినప్పటికీ స్వర్గానికి వెళ్తాము. కానీ ఎప్పుడైతే మన పుణ్య క్షీణం అయిపోతుంది మళ్ళీ ఆ స్వర్గం నుంచి కిందకి పడిపోతాం, ఇప్పుడు ప్రపంచంలో నరకానికి వెళ్తాం. కానీ ఎప్పుడైతే మన పాప తాలూకా ప్రతిఫలాన్ని అక్కడ మనము దాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ మనం ఈ ప్రపంచంలో పడిపోతాం. సో శినే పుణ్య మత్తలోక, మనం ఎప్పుడైతే మన పుణ్య క్షీణం అవుతుంది మళ్ళీ మత్తలోకంలో మనము ఉంటాం. సో ఈ జపం అనేది ట్రాన్సెండెంటల్ యాక్టివిటీ, ఇది పాప కాదు పుణ్య కాదు. జపం చేయడం వల్ల మనకు స్వర్గలోకం కాదు, జపం చేయడం వల్ల వైకుంఠానికి వెళ్ళగలుగుతాం, జపం చేయడం వల్ల భగవంతుడితో పార్షదులుగా తయారవుతాం, జపం చేయడం వల్ల స్వామితో మనం ఉండగలుగుతాం. సో ఈ జపాన్ని మన కర్మకాండలో ఒక భాగంగా అనుకోకూడదు. ఇది ఎలా ఉందంటే ఎవరో ఇంట్లో పులి ఉందన్నమాట. ఏంటి మీరు ఇక ఇలా పులిని ఉంచుకుంటున్నారంటే ఏం లేదంటే ఇంట్లో ఎలుకలు ఎక్కువైపోయాయి, ఎలుకు కోసం పిల్లి సరిపోతుంది, పులి అవసరం లేదు. పులి అవసరం లేదు, ఎలుకలు ఉంటే పిల్లి సరిపోతుంది. అలానే ఎవరైనా ఎందుకు జపం చేస్తానంటే అదే స్వర్గానికి వెళ్తామంటే జపం అంటే అది మూర్ఖత్వం. జపం చేస్తే స్వామి ఏమన్నారు, ఐ విల్ బి యువర్ సర్వెంట్ అంటున్నారు. అహం భక్త పరాధీనో, నా భక్తుడు ఒక ఆధీనంలో నేను వశంలో ఉంటానని స్వామి తనకే తనకి అందిస్తాడు భక్తుడు. నేను మన ఏమనుకుంటారు, పుణ్యం చేస్తున్నాను. పుణ్యం కాదు, జపం చేయడం అనేది పుణ్యం కాదు. జపం చేయడం అంటే భక్తి చేయడం, భగవంతుడితో ఒక అనుబంధనం ఏర్పాటు అవుతుంది ఎప్పుడైతే మనం జపం చేస్తాము. ఇది పాప పుణ్యలో ఉన్న ఒక కార్యం కాదు, మనం అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. తర్వాత నైన్త్ అఫెన్స్, విశ్వాసం లేని వాళ్ళకి భగవంతుడి నామ గురించి చెప్పడం. ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ నామ అపరాధం. ఎలా మాతాజీ, ఇస్కాన్ అంటే ప్రభుపాద అన్నారు చాంట్ కృష్ణ ప్రీచ్ కృష్ణ, చాంట్ హరే కృష్ణ ప్రీచ్ హరే కృష్ణ. మన ఒక మూవ్మెంటే ప్రచారం చేయడం. మరి అలాంటప్పుడు ఫేత్లెస్ పర్సన్ కి భగవంతుడి తాలూకా నామ ప్రచారం చేయకూడదు అంటారేంటి? సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం చెప్పడం అనేది అందరికి భగవంతుడి గురించి చెప్పొచ్చు, కానీ ఎవరైతే పూర్తిగా నాస్తికులు వాళ్ళు వెనక ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకూడదు. హిందీలో చెప్తారు భ్యాస్ కి ఆగే భాగవత్, భైస్ కి ఆగే భాగవతం. ఓ బఫెలో దగ్గర కూర్చో శ్రీమద్ భాగవతం చదువుతానంటే ఎటువంటి లాభం? అలానే ఎవరైతే పూర్తిగా నాస్తికులు, వాళ్ళు మనం వాళ్ళ ఎదురుగా సమయాన్ని నష్ట చేయకూడదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు. అయితే మళ్ళీ మీరే కదా మాతాజీ అంటారు, గీతా జయంతి నెల వచ్చినప్పటికి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, భగవద్గీత అవకాశం అందరికి ఇవ్వండి. వాళ్ళ సుకృతి ఉంటే ఆ భగవద్గీతని వాళ్ళు తీసుకుంటారు అంతే. అవకాశం మనం ఇవ్వాలి కదా ఒకసారి. ఎవరికైనా భగవంతుడి తాలూకు పుస్తకం చూపించడం తప్పేంటి? శ్రీల ప్రభుపాదు అంటారు, ఒక్కసారి కూడా ఎవరైనా భగవంతుడి తాలూకు పుస్తకం చేతులు పట్టుకున్నారు, కృష్ణ అని ఒక పేరు చదివారు, ఓ పేజ్ ఓపెన్ చేసి భగవంతు తాలూకు చిత్రపటం చూశారు, ఓకే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఈ రోజు నుంచి మొదలైపోయింది, ఇప్పుడు ఏదో ఒక జన్మంలో తప్పకుండా వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. సో ఊహించండి, మీరు దానికి నిమిత్తం అయ్యారు. అందుగురించి మీ అందరికి నేను ఎంతలాగా సింపుల్ గా వెళ్ళండి. లేదు మాతాజీ అవ్వలేదు, నేనేమైనా చెప్పాను అవ్వాలని, నేను వెళ్ళమన్నాను, ఆ ఇన్స్ట్రక్షన్ లో డిఫరెన్స్ ఉంది. మీరు భగవద్గీత అమ్మేసి రావాలని చెప్పలేదు, వెళ్ళమన్నాను. వెళ్ళండి అంతే, వెళ్ళి చూపించండి, ఆ పుస్తకం వాళ్ళు పట్టుకుని రండి, ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వండి. సమయం వృధా చేసేవాల్సినది, వాళ్ళకి వద్దన్నారు వదిలేయండి. కొందరు భక్తులు మరీ ఫోర్స్ఫుల్ గా ఉంటారు, అసలు ఎలాగో వదలకుండా ఫోర్స్ చేసి ఆ బుక్ ఇచ్చి వదులుతారు. అవును మీరు ఇచ్చేస్తారు, బాగానే ఉంది, తర్వాత అతను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడు, ఎందుకంటే మీతో ఆల్రెడీ ఇరిటేట్ అయిపోయి ఉంటాడు, వద్దనన్న కూడా అంతలా ఫోర్స్ చేసి తీసేసుకున్నానని. మనం అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి భక్తులు అంటే. మనం ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు చదవరు. కానీ ఒకవేళ మనం ట్రై అయితే చేశారు, తను వద్దనేసారు, ఓకే నెక్స్ట్ టైం 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఇంకొక భక్తుడు, అప్పుడు తనకి మనం గుర్తొస్తాము, నేను అంత తీసుకునేప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ నాకు టైం స్పెండ్ చేసి ఎంతలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గుర్తొచ్చిన ఇప్పుడైనా గీత తీసుకోవచ్చు, ఎందుకంటే గీత తీసుకోవడం అనేది మీరు దాంట్లో ఏం చేయలేదు, అది తన పూర్వజన్మ సుకృతి ఉంటేనే తీసుకోగలుగుతారు. మీరు ఇంకా కింద పైన పడిపోయినా కూడా ఏమవ్వదు, మీరు ఎంత ట్రై చేసినా అవ్వదు. తన పూర్వజన్మ సుకృతి ఉంటేనే ఆ భగవద్గీత తీసుకుంటారు. పూర్వజన్మ సుకృతి ఉంటేనే భగవద్గీత భాగవతం ఒక ప్రవచనాలు వినే అవకాశం వస్తుంది. పూర్వజన్మ సుకృతి ఉంటేనే ఇలా ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వచ్చి సండే కూర్చుంటారు, లేదంటే వేలాది మంది అక్కడ బీచ్లో ఉన్నారు నూడిల్స్ తింటూ సినిమా పాటలు వింటూ. కానీ ఇక్కడ వచ్చారంటే పూర్వజన్మలో ఏదో ఒక సుకృతి సంపాదించారు, అందుగురించి ఈరోజు భగవంతుడి తాలూకు నామం వినే అవకాశం మీకు దొరికింది. సో మనం ఆ అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత ఐ టెల్ యూ సింపుల్ థింగ్, ఇక్కడ మనం ఎవరికైనా జ్యూస్ ఇస్తున్నాం అనుకోండి, యాపీ జ్యూసో యాపిల్ జ్యూసో, మీ అందరి దగ్గర గ్లాసులు ఉంటే నేను యాపిల్ జ్యూస్ ఇవ్వగలుగుతాను, మీ దగ్గర గ్లాస్ లేకపోతే నేను ఎంతైనా తీసుకోండి, మీరు ఎలా తీసుకుంటారు, మీ దగ్గర పాత్రమే లేదు. అలానే మీరు పూర్వజన్మలో సుకృతి సంపాదించలేదనుకోండి, నేను ఒకటే 2 గ్యాలన్స్ తీసుకొచ్చినా మీరు దాని నుంచి ఒక చుక్క కూడా టేస్ట్ చేయలేరు, ఎందుకంటే మీ దగ్గర పాత్ర లేదు. కానీ మనలోనే శ్రీల ప్రభుపాదులో ఉన్న తేడా ఏంటంటే, శ్రీల ప్రభుపాదు ఉత్తమ అధికారి. సో పాత్ర లేకపోతే ఆయన గ్లాస్ కూడా ఇస్తారు, జ్యూస్ కూడా తాగిస్తారు. అది శ్రీల ప్రభుపాదులో మనలో ఉన్న డిఫరెన్స్. ఎందుకంటే ఆయన ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉంది, ఆయన ఒక పూర్వజన్మలో సంపాదించిన, పూర్వంలో కాదు, ఆయన భగవంతు తాలూకా నిత్య పార్షుదులు. సో ఆయన ఒక సుకృతి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే మన మీద దయా కరుణ పుట్టుతుంది, అయ్యో పాపం అని, వెంటనే ఆయన ఒక సుకృతి మనకి పాస్ చేస్తారు, అప్పుడు మనకి గ్లాస్ దొరుకుతుంది, అప్పుడు మనం కూడా ఆ ఒక రసాన్ని, ఆ కృష్ణతత్వాన్ని మనం కూడా టేస్ట్ చేయగలుగుతాము. అందుగురించి కదా అంటాను, వైష్ణవాలు ఒక సాంగత్యంలో ఉండండి. మనకు తెలియదు ఏ వైష్ణవాలు ఎంత గొప్పవాడు, బాహారంగా చెప్పలేం కదా. ఏమైనా మన దగ్గర మెజరింగ్ టేప్ ఉందా, స్కేల్ ఉందా, ఇతను హెడ్ మీద పెట్టేస్తే తన ఏ స్టేజ్లో ఉన్నాడు, తన ఉత్తమ అధికారియా, తన కనిష్ట అధికారియా, తన మధ్యమ అధికారియా, మెజర్మెంట్ వచ్చేస్తుంది, యువర్ చెక్ ఇస్ కంప్లీట్, శ్రీరామ్ జీవన్ ఇస్ ఉత్తమ అధికారి, అలా ఏం రాదు మనకి, ఏం నోట్ ఏం రాదు. ఎలా తెలుస్తుంది ఎక్స్టర్నల్ గా ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు? అందుకోసం మనం అపరాధం చేయకూడదు. ఏ వైష్ణవాల్ని విమర్శించుకుంటా వైష్ణవాలు ఒక సాంగత్యంలో భగవద్ తాలూకా నామం తీసుకుంటూ ప్రసాదం తీసుకుంటూ, వైష్ణవాళ్ళ ఒక కృప, నాకు తెలియదు ఈ ఈ క్రౌడ్లో ఎవరు మహాభాగవతుడు, ఎవరు గొప్ప వైష్ణవులు మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళ ఒక దివ్య దృష్టి మన మీద పడితే, వాళ్ళ ఒక కరుణ మన మీద, అయ్యో తనకి కూడా కృష్ణ భక్తి రావాలని అనుకున్నప్పటికీ మనము పాత్రంతో తయారైపోతాం, మనం కూడా రసాన్ని ఆస్వాదించడానికి తయారైపోతాం. అందు గురించి ఒక నామ అపరాధాలతో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, వైష్ణవాల్ని విమర్శించుకుంటు. సో నైన్త్ అఫెన్స్ ఫెయిత్లెస్ పర్సన్, ఎవరైతే కంప్లీట్ గా ఎథిస్టిక్, ఎవరైతే కంప్లీట్ గా నాస్తికుడు, తనకి భగవంతుడి గురించి చెప్పకూడదంటే ఇన్సిస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అపరాధం చేసేస్తారు, ఊరికే విమర్శిస్తారు, లేదంటే ఏదో వెటకారంతో అంటారు, అప్పుడు వాళ్ళు అపరాధం చేసేస్తారు. వాట్ ఈస్ ద 10th అఫెన్స్? అన్ని విన్న తర్వాత కూడా ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గట్లేదు, ఇది కూడా ఒక పెద్ద అపరాధం. అన్నీ తెలుసు కానీ ఏం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు ఈ రూమ్ లో పాము ఉంది అని చెప్పాను అనుకోండి, వెంటనే మీరందరూ లేచిపోతారు, పరుగులే, ఎవరికి ఏం చెప్పే అవసరం లేదు పాము ఉందంటే. కానీ మీలో ఎవరైనా ఉన్నారా, నేను ఒకవేళ చెప్పాను అనుకోండి ఈ రూమ్ లో పాము ఉందంటే, అవునా పాము ఉందా, ఆహా చాలా బాగా చెప్పారండి, మీరు హిందీలో మాట్లాడితే చాలా బాగుండేదండి, అప్పుడు ఇంకా ఏం విన్నారు, ఇంకా వెంటనే లేచిపోతారు పాము. కానీ అదే భక్తి గురించి చెప్తే బాగా చెప్పారండి, ఒక గంట సేపు చాలా కాల్చిపోయి బాగుందండి, అంతే. ఏమైనా చేస్తారంటే చూద్దామండి, ఇంకా చాలా, ఐఎమ్ జస్ట్ 30, ఐఎమ్ జస్ట్ 35, టైం ఉంది అనుకుంటా, సీరియస్నెస్ లేదు. అందుకోసం నరోత్తమ దాస్ ఠాకూర్ అంటారు, జానియా సునియా విష ఖాయిని మనుష జనమ పయ్యా రాధా కృష్ణ నా భజియా, జానియా సునియా విష ఖాయిను జానియా సునియా విష ఖాయిను. తెలుసు తెలుసు, విషం తాగుతున్నాము బాగా తెలుసు. జానియా సునియా ఎవరో చెప్పారు కూడా, విషమా, అచ్చా 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 విషమే కదా, ఓకే ఓకే తాగుతాం. భగవంతుడి గురించి అంతా వింటున్నాము. సి మన ఇండియన్స్ అయితే ఇంకా షేమ్ అయిపోవాలి, మనం ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగాము, ఇక్కడే శ్రీరాముడు అవతరించారు, కృష్ణుడు వచ్చారు, చైతన్య మహాప్రభు వచ్చారు, పరశురామ అవతారం, ఎన్ని దశావతారాలు ఇక్కడే, కానీ మనకి ఎటువంటి, అక్కడ విదేశాల్లో వాళ్ళకి అసలు భగవద్గీత అంటే ఏమి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా చిన్న ప్రభుపాద ఒక భగవద్గీత తీసుకొని దాన్ని చదివి వాళ్ళ జీవితం అంతా మారిపోయింది. ఎక్కడ హ్యాంబర్గర్ కౌమీట్లు తినేవాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లు కూడా మానేసి, టీ కాఫీ కూడా మానేసి, ప్యాంట్ షర్ట్లు మానేసి, ధోతి కుర్త వేసుకొని, తిల్లకేసుకొని, తులసి పూసులు వేసుకొని, మార్నింగ్ మంగళహారతి వేసుకొని, జపం చేసుకుని ఎంత చక్కగా ఫాలో అవుతున్నారు. ఇలా ప్రభుపాదుల వారు అందుకోసం చెప్పేవారు, రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు ఉంటే ట్రైన్ మిస్ అయ్యే అవకాశం ఉంది, దూరం ఉంటే మిస్ అవ్వరు. స్టీల్ ప్లాంట్ లో ఉంటున్నారు అనుకోండి, తొందరగా గంట ముందే వచ్చేస్తారు సామాన్ పట్టుకొని, ఎందుకంటే ట్రాఫిక్ లో చిక్కిపోతారేమో అని ముందే వచ్చేస్తాం. అక్కడే దగ్గరలో ఉన్నాం అనుకోండి రైల్వే కాలనీ, ఇంకా అక్కడ ట్రైన్ సైరన్ ఇస్తే మనం బయలుదేరుదాం పర్వాలేదు అంటాం, ట్రైన్ మిస్ అయిపోతుంది. మనకి అక్కడ ఇదే ప్రాబ్లం, మనం ఉన్నాం కదా భారతదేశంలో, చేద్దాము. ఎవరికైనా ఏదైనా, మా తాతగారు కూడా మంచి భక్తులు అండి, శివుడు టెంపుల్ కట్టించారు, మా ముత్తాతలు ఇలా చేస్తారు ఇలా చేస్తారు, మీరేం చేస్తారంటే ఏం లేదండి, అమెరికా వెళ్ళి వస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ, వాళ్ళు చేస్తారే వాళ్ళు చేస్తారు, మీ పరిస్థితి ఏంటి, మీరేం చేస్తున్నారు, చేద్దామని టైం చేద్దాం. అది మన ప్రాబ్లం, అది మన ప్రాబ్లం. అన్నీ తెలుసు తెలియకపో, శిల ప్రభుపాదులు వారు చెప్పేవారు, ఎవరైనా నిద్రలో ఉన్నారనుకోండి వాళ్ళకి మనం లేపగలుగుతాం, ఎవరైనా నటిస్తున్నారు అనుకోండి వాళ్ళకి లేపలేము, నటిస్తున్నారు అనుకోండి వాళ్ళు ఎలా లేపుతారు, మీరు నిజంగా నిద్రలో ఉంటే లేపగలుగుతారు. అది మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లం. మనకు అన్నీ తెలుసు కానీ మనం ఎలా కళ్ళు మూసుకుంటామో, కుందేలు కుందేలు అంటారా, కుందేలా కుందేలు రాబిట్, మీరు రాబిట్ని కొట్టడానికి ప్రయత్నిస్తే అది పారిపోకుండా ఎలా కళ్ళు మూసుకుంటుంది, అదేమనుకుంటుందంటే నేను కళ్ళు మూసుకున్నాను కదా ఇంకా అది పోయింది ప్రాబ్లం, కళ్ళు మూసుకుంటే ప్రాబ్లం పోదు కదా. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు మనం అందరూ అలానే అనుకుంటాము, నాకు తెలియదని కళ్ళు మూసుకుంటాము, ఫస్ట్ తినేద్దాము మాసాహారాన్ని చేసేసుకున్న తర్వాత ఎంపకలు, ఆహా అవును అవును కరెక్టే మాసాహారం తీసుకోకండి, కానీ ఆ నిమిషం ఇంకా ఎవరు చూడట్లేదు, పర్లేదు మ్యారేజ్కి వెళ్ళిపోయాము ఆనియన్ గార్లిక్ వేసి ఉంది, పర్లేదు మాతాజీకి ఎలా తెలుస్తుంది, ఈరోజు తినేసి ఈ ఒక్కసారి ఒక్కసారి తర్వాత ఇంకా ఒక్కసారి మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో మ్యారేజ్లో, ఆకలేసింది ఏం చెయ్యాలి, ఆ నిమిషం ట్రైన్లో ఉన్నాం ఇంకేం దొరకలేదు, ఎన్నెన్నో మన బ్రహ్మాస్త్రులు ఉంటాయి మన దగ్గర, పరిస్థితి ఎలా ఉంది. సో ఇది 10th అపరాధం, అన్ని తెలుసుకున్నాము, అన్ని తెలుసు, కానీ దాన్ని పాటించట్లేదు. ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంచాము. ఇది ఒక పెద్ద అపరాధం. ఈ గోల్డెన్ అపర్చునిటీ మనకి మళ్ళీ మళ్ళీ రాదు. మనం దాన్ని చాలా సులభంగా తీసుకుంటున్నాం, చాలా చిలుకగా తీసుకుంటున్నాం. భగవద్ భక్తి అనేది, ఈ మార్గం అనేది అన్ని చాలా చులుకగా తీసుకుంటున్నాం. వాట్ ఈస్ బిగ్ థింగ్ అనుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ అవకాశము రాదు. చివర అఫెన్స్, వాట్ ఈస్ ద లాస్ట్ అఫెన్స్, 11th అఫెన్స్, టు బి ఇన్అటెంటివ్ వైల్ చాంటింగ్. జపం చేసినప్పుడు ధ్యానంతో చేయకుండా మనసుని ఇటు అటు తిరుగుతుంది, అది కూడా ఒక అపరాధం. మనసు ఇటు అటు తిరుగుతుంది మాతాజీ, మనసుని ఆపలేకపోతున్నాము. ఓకే సరే, కనీసం మనం ఫిజికల్గా మైండ్ని ఫోకస్ చేయడానికి అనుకూలమైన పరివేశం క్రియేట్ చేయాలి కదా. మనం ఏం చేస్తాం, జపం చేసుకుంటూ చేసుకుంటూ నోటీస్ బోర్డ్ చదువుతాము, జపం చేసుకుంటూ చేసుకుంటూ ఫేస్బుక్లో అప్డేట్ చూస్తాము, జపం చేసుకుంటూ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడతాము. ఇది ఎలా ఉందో, ఎవరికైనా మనం పిలిచాము, పిలిచిన తర్వాత ఆ పర్సన్ పట్ల చూడట్లేదు, మనం ఇటు అటు చూస్తున్నాం. జపం చేస్తున్నామంటే భగవంతుణ్ణి పిలుస్తున్నాం మనం, ఓ కృష్ణ, ఓ రామ, ఓ రాధారాణి. వాళ్ళు సీరియస్గానే మనం పిలిచామని వచ్చేస్తున్నాం. అవును చెప్పండి శ్రీనివాస కేశవ ప్రభు అంటే మీరు ఇటు చూస్తున్నారు, మిమ్మల్ని మీరే కదా పిలిచారు, మనం ఇటు చూస్తున్నాం. మనకు అసలు దాని అర్థం, మనకి అర్థం అవ్వలేదు అసలు ఏంటి ఆ జపం. హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం అంటే భగవంతుణ్ణి పిలుస్తున్నాం మనం. పిలిచే ఇది ఎలా ఉందంటే, మన ఇంట్లో మనం గెస్ట్ని పిలిచాము, వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళ వైపు చూడట్లేదు, ఎంత అవమానంగా ఉంటుంది అది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న గెస్ట్ మళ్ళీ తిరిగి రారు, వెళ్ళిపోతారు ఒకసారి మీరు ఇలా ప్రవర్తిస్తే. కానీ స్వామి చాలా దయనీయుడు కదా, మీరు ఎన్నిసారి ఎలా చేస్తారని మళ్ళీ మళ్ళీ వస్తారు. మేబీ అప్పుడు ఏదో తప్పు చేశాడేమో, ఈసారి నిజంగా పిలుస్తున్నాడేమో అని వచ్చేస్తారు ఆయన ప్రేమతో. కానీ మనం ప్రతిసారి ఆయన అవమానించి పంపించేస్తాం. సో ఇది కూడా ఒక గొప్ప అపరాధం అన్నమాట. సో ఇలా మనం భక్తిలో ముందుకి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క 10 నామ అపరాధాలు అండ్ చివరిలో ఉన్న ఈ యొక్క 11th అపరాధం, జపం చేసినప్పుడు ఇన్అటెంటివ్గా ఉండడం, దాన్ని మనం అవాయిడ్ చేస్తే మనం భక్తి జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాం. సో ఇప్పటి నుంచి మీరు ఈ మంగళారతిలో యాంత్రికంగా పారాయణ చేయడమే కాదు, ప్రతిరోజు గంభీరంగా ఆలోచించండి, నేను ఎక్కడెక్కడ అపరాధము చేస్తున్నాను. చిన్న ఒక్కసారి రివైజ్ చేసి ముగిద్దామా. సో మొట్టమొదటి అపరాధము వైష్ణవాల్ని విమర్శించకూడదు. సెకండ్ అపరాధము బ్రహ్మ మరియు శివ తాలూక నామాన్ని విష్ణునామంతో మనము పోల్చుకోకూడదు, సమానంగా అనుకోకూడదు. థర్డ్ అపరాధము గురువు తాలూక ఆదేశాలని ఉల్లంఘించకూడదు. నాలుగవ అపరాధము వేదిక శాస్త్రాలను దూషించకూడదు. ఐదవ అపరాధము భగవత్ తాలూక భగవంతు తాలూక నామాన్ని కాల్పితంగా అనుకోవడం. సిక్స్త్ అపరాధము భగవంతు తాలూక దివ్య నామాన్ని దుర్వాక్యం చెప్పడం. సెవెంత్ అపరాధము పాప కార్యక్రమాలు చేయడం, టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. ఎయిత్ అపరాధము కర్మకాండలో ఒక భాగంగా అనుకోవడం. నైన్త్ అపరాధము ఎవరైతే నాస్తికులు, అశ్రద్ధ కలిగి ఉన్నారు, అలాంటి వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం. పదవ అపరాధము అన్ని వినిన తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా ఈ భౌతిక బంధనాల్లో మనం చిక్కిపోయి దాని మీద అనురాగం పెంచుకుంటూ ఉండిపోవడం. అండ్ 11th అపరాధము చాంటింగ్ చేసినప్పుడు ఫోకస్గా చేయకుండా ఇటు అటు ఇన్ఎఫెక్టివ్గా ఇన్అటెంటివ్గా చాంటింగ్ చేయడం కూడా ఒక అపరాధం అన్నమాట. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. వచ్చే ఆదివారం భగవంతుడు తాలూకా 64 గుణాల గురించి మనము చర్చిద్దాం. ఈరోజు ఇక్కడే ఆపుదాము. శ్రీకృష్ణ చంద్ర భగవానికి.